ఈ లారీ సర్వీస్ అని పెట్టి భీమరంలో ఒక లారీ కొనుక్కున్నాయన, తర్వాత ఎన్ని లారీలు కొన్నారో ఆ బిడ్డలు ఎదిగి. ఆయన చివరి వరకు సంవత్సరం వరకు కూడా ఆయన చూస్తూనే ఉన్నారు ఆ బిడ్డల విషయాన్ని. ప్రతి నిమిషం ప్రతి ఏ కుర్రాడు ఏం చేస్తున్నాడో, ఎక్కడ తప్పు చేస్తున్నాడో, ఎక్కడ మంచి చేస్తున్నాడో ప్రోత్సహిస్తూ మందలిస్తూ చివరి వరకు జీవిత చివరి పరివర్తన కూడా ఆయన అలా నిర్వహిస్తూ వచ్చిన వ్యక్తి. ఆయన రైతుగా జీవించాడు, ఆయన రైతుగానే మరణించాడు. బిడ్డలు పారిశ్రామికలు అయ్యారు, అది కనులారా చూశాడు ఆయన. అంతకన్నా అదృష్టం కావాలండి. ఆయన సతీమణి ఉత్తమోత్తమ గృహస్థురాలు. ఆ బిడ్డలకి ఎంత సత్యం చెప్పిందో, ఎంత ధర్మం చెప్పిందో ఆ ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నారు. వాళ్ళు వెంకటరాజు గారి యొక్క సంపద ఏంటంటే ముగ్గురు బిడ్డలు, శివనారాయణరాజు గారు, రామకృష్ణరాజు గారు, గాంధీరాజు గారు. ముగ్గురు కూడా జీవితంలో ఉన్నత స్థానానికి ఎలా వెళ్లాలో అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళారు. వాళ్ళు వెళితే సంపాదించడం ప్రధానం కాదు, సంపాదనని సమాజానికి ఏం చేయాలో చేసినటువంటి ఉత్తములు వాళ్ళు. వారికి కుమార్తెలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా హాయిగా ఉన్నారు. మనవలు ఉన్నారు, మనవరాలు ఉన్నారు, అందరినీ వాళ్ళ అభ్యుదయాన్ని చూసి మరీ మరణించారు వెంకటరాజు గారు. వెంకటరాజు గారిని ప్రతి సంవత్సరం ఇలా స్మరిస్తూనే ఉంటాం, ఇట్లాంటి కార్యక్రమాలు పెడుతూనే ఉంటాం. వారు ఎప్పుడూ నాకు సంవత్సరం అయిందంటే నేను నమ్మలేకపోయాను, ఇంకా నాకు కర్ర పుచ్చుకుని ఇలా మీసం పెట్టు అంటున్నట్టే ఉంది నాకు. ఇంకా అంతటి వ్యక్తిత్వం అయింది ఆయనకి. 50 సంవత్సరాలు పెట్టి కార్యక్రమం, వ్యాపారం పెట్టి 50 సంవత్సరాల సందర్భంలో మేము భీమరంలో గాంధీరాజు గారి దాంట్లో అక్కడ వారి ఆఫీస్ కార్యాలయంలో 50 సంవత్సరాల ఉత్సవం చేశాం, ఆయన కూర్చోబెట్టి చేశాం. ఆయన మాట్లాడలేదు కానీ ఒక ఏలేశారు, ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. అంతటి చైతన్యవంతుడు వ్యక్తి ఆయన. ఆ మహానుభావుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆత్మ ప్రజ్వలిస్తూ ఉండాలని దైవాన్ని ప్రార్థన చేస్తూ, మరి ఇవాళ వారి స్మృతి దీపికగా సూర్యనారాయణ రాజు గారు రాశారు ఇది. అసలు సర్వసాధారణంగా నేను రాస్తాను కానీ వారే రాశారు, వారు స్వయంగా వారి హృదయంలోకి వచ్చిన మాటలు ఇవి. మాతాపితృల సంస్పరణ నిత్యం దైవభక్తితో సంతానమే దైవ సంపదగా, కుటుంబమే దేవాలయం అనే భావంతో మమ్మ పెంచిన మా మాతృమూర్తికి కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టపడుతూ పనిచేయాలి, నిజాయితీయే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆడిన మాటను పోషించుకుంటూ ఏ పనినైనా ధైర్యంగా చేయండి, మంచి పనులు చేస్తే భగవంతుడు మనకి ఫలితాన్ని ఇస్తాడు అనే సూక్తులతో మమ్మ నడిపించిన మా పితృదేవుని స్మరించుకుంటూ వారి సంవత్సర విమోకం సందర్భంగా మా మాతాపితృల జ్ఞాపకార్థం ఈ భగవద్గీతని సూర్యనారాయణరాజు గారు, సత్యవతి గారు, రామకృష్ణరాజు గారు అంటే వారు స్వామి అయ్యారు, సన్యసించారు వారు, తర్వాత శ్రీమతి బంగారమ్మ గారు, శ్రీ కోదండరామ గాంధీరాజు గారు, శ్రీమతి హైమతి గారు, కుమార్తెలు అల్లుళ్ళు గాదిరాజు లక్ష్మీకాంతమ్మ గారు, రామరాజు గారు, కీర్తిశేషులు నంద్యాల సుబ్బులక్ష్మి గారు, వారి భర్త సీతారామరాజు గారు, కనుమూరి సీతామలక్ష్మి గారు, సుబ్బరాజు గారు, చెక్కూరు స్వరాజ్యలక్ష్మి గారు, మురళీకృష్ణరాజు గారు కాకుండా వారి మనవలు, మనవరాండ్రు, మునిమనవలు అంతా కలిసి, మునిమనవరాండ్రు కలిసి ఈ పుస్తకాన్ని, భగవద్గీతని ఇవాళ మనకి భోజనానంతరం మనందరికీ అందించారు. ఇందులో రాసిన మాటలు ప్రతి ముక్క నిజంగా వారి హృదయంలోంచి వచ్చింది. సూర్యనారాయణరాజు గారు అంత బాగా రాశారు, ఆయన అంత బాగా రాస్తారని ఎప్పుడూ అనుకోలే కానీ వారు తండ్రి ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆ ఇన్స్పిరేషన్తో రాశారు వారు. వారిని అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి మీరంతా వచ్చినందుకు వారి 50 సంవత్సరాలు మనం ఉత్సవం చేసుకున్నప్పుడు, వారి వ్యాపార సంస్థ పెట్టి 50 సంవత్సరాలు ఉత్సవం పెట్టుకున్నప్పుడు ఆ రోజున ఈ గజల్ శ్రీనివాస్ వచ్చారు. ఇవాళ వారి వర్ధంతికి గజల్ శ్రీనివాస్ వచ్చారు. అయితే గాంధీరాజు గారికి వారికి ఒక సన్నిహితమైన అనుబంధం ఉంది. వారు తల్లిగారి యొక్క పుట్టినరోజు కోసం వచ్చి గజల్ శ్రీనివాస్ గారు అక్కడ పుట్టి తల్లిగారికి నమస్కరించి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా వచ్చారు. వారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మరి 94లో వెంకటరాజు గారికి జబ్బు చేసింది. జబ్బు చేస్తే కేవలం శృంగేరి జగద్గురువుల యొక్క వేదోక్త మంగళాశాసనలతో వారు మళ్ళీ కొంతకాలం జీవించారు. అది ఒక వారి యొక్క ఆశీర్వచనం. అలాగే రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి ఇక్కడ దగ్గరలో ఉన్నారు, జగదాంబ నరసింహం, వారు వైద్య సహకారం చేశారు. 10 సంవత్సరాలు బతికారు తర్వాత ఆయన. స్వామివారు ఆశీస్సులు, అది ఆ కుటుంబానికి స్వామివారికి ఉన్నటువంటి అనుబంధం అది. మరి ఇలాగే చెప్తూనే ఉంటాను నేను. ఇక్కడికి అనేక మంది గాంధీరాజు గారితో సన్నిహితం ఉన్నటువంటి అనేక మంది ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వారు, పులివెందుల నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, బి కొత్తకోట నుంచి, కడప నుంచి, నెల్లూరు నుంచి అనేక మంది మిత్రులు, వారి వ్యాపారస్తులు, మద్రాసు నుంచి రాజపాల్యం రాజులు, ఇలా అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. వారందరికీ కూడా గాంధీరాజు గారి కుటుంబ సభ్యుల పక్షాన వారి అందరికీ నేను కృతజ్ఞతలు, స్వాగతాన్ని అందిస్తూ మరి కార్యక్రమం ముందు మన గజల్ శ్రీనివాస్ పాటలతోటి మనం ఆయన 10 నిమిషాల సేపు పాడతారు. వారి పాట మన మనసును హత్తుకుంటుంది. సరే,
నమస్కారం. రోజు మూడంతా నా మిత్రులు అభిమానులు అందరూ వస్తారు. వాళ్ళతో పాటు వాళ్ళందరూ మా అమ్మని హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తుంటే నాకు సంతోషం అన్నమాట. సో ఆ సందర్భంగా ఎలాగో 5వ తారీఖు వరకు ఉంటే ఇది వాళ్ళ మా ఇంట్లో చిన్న కార్యక్రమం ఉంది, అది చూసుకుని వారితో నాకు చాలా రాజుగారితోటి గడిపిన క్షణాలు తక్కువ అయినా కానీ ఎక్కువగా మనసులో ముద్ర వేసుకున్నటువంటి అనుభూతులు ఎక్కువ. సో ఆయన గడసరితనం, ఆ మొండితనం, ఎవరు చెప్పినా వినకపోవడం, ఆయన మాటే నెగ్గాలనుకోవడం, కొడుకునైనా సరే ఎవరినైనా సరే శాసించడం, ఇవన్నీ నాకు ఇష్టం. ఆ తరం అంతరంగం అంత బలీయంగా అంత దృఢంగా, అంటే ఒక చిత్తశుద్ధితోటి ఒక సత్యాన్ని ఏదైతే నమ్మారో ఆ సత్యం కోసం జీవించడం, ఆ తత్వం. మనమైతే 10 సార్లు మారిపోతాం, పక్కింటి వాడి కోసం ఒకసారి, రిక్షా వాడి కోసం ఒకసారి, రైలు ఎక్కిన టీటీ కోసం ఒకసారి, డిఎస్పీ గారి కోసం ఒకసారి, ఇలా మనం మారిపోతాం మనం అందరం. కానీ అప్పటి వ్యక్తిత్వాలు అవి కావు, అవి ఎప్పుడు కూడా ఒక మహానదిలాగా, ఒక జీవనదిలాగా అనంతంగా ప్రవహించేటువంటి వ్యక్తులు. కాబట్టి ఇవాళ వారి గురించి మనం కొన్ని మాటలు మా వెంకటరామయ్య గారి గొంతులోంచి అయితే ఆత్మీయంగా వస్తాయి, అంటే వారితో వారు తెలుసు కాబట్టి మధ్య మధ్యలో వారు చెప్తారు మీరు వినండి. నేను కూడా కేవలం యాక్చువల్గా ట్రైన్కి మళ్ళీ పాలకొల్లి వెళ్ళి వెళ్ళిపోవాలి నా ఇల్లాన్ని తీసుకుని. మీ కేవలం గాంధీరాజు గారి మీద అభిమానంతో, అలాగే పూజలు దైవస్వరూపులైనటువంటి మా జిర్ను నాన్నగారు, అనేక సందర్భాల్లో నేను భారతీయ విద్యాభవన్లో పనిచేసినప్పుడు లైబ్రరీగా వారిని కలవడం జరిగింది. సరే డిఎస్పీ గారితో నాకు నేను సునామీ బాధితుల కోసం ఆ మధ్య నేను రాష్ట్రం అంతా తిరిగి ఒక 13-14 లక్షలు కలెక్ట్ చేసి మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది, వనలు కొనిచ్చానమాట. ఓ సందర్భంలో పాలకొల్లులో ఫస్ట్ టైం వారిని కలవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. నేను రాసిన 2 గజల్స్ మీకు వినిపించి నిష్క్రమిస్తాను. గజల్ పాడడం కన్నా వినడమే గొప్ప ఆర్ట్. నేను కాకపోతే మరొకరు పాడతారు, కానీ వినేవాళ్ళలో గనక రసికత లేకపోతే గజల్ బాగుండదు. కాబట్టి నేను గజల్ బాగా పాడాలి అంటే మీరందరూ నచ్చిన చోటలో చప్పట్లు కొడుతుండాలన్నమాట. కొడుతుంటారా? కొట్టరా? మరి మీరు కొడతారా? చప్పట్లు కొట్టండి ఒకసారి. మనం అన్ని మర్చిపోవాలి, వయసు మర్చిపోవాలి, అన్ని మర్చిపోయి మన మనసు ఎక్కడ ఆనందిస్తుంటే అక్కడ బయటపడాలి. ఏడవాలనిపిస్తే ఏడ్చేయాలి, చప్పట్లు కొట్టాలనిపిస్తే చప్పట్లు. ఇప్పుడు మీరు చూడండి, జిందూరు నాన్నగారు చెప్తుంటే మీరు చాలా మంది ఏడ్చేస్తుంటారు ఆయనకే చూసి. అదొక భావం అనమాట, దైవం అనే భావన, తండ్రి అనో లేకపోతే అమ్మనో ఏదో భావన. సో ఆ భావన మీరు అనుభవించినప్పుడు దైవించి అలా బిగిసిపోయి కూర్చోకుండా మనం మన రాజుగారు చూస్తే ఏమనుకుంటారంటే మనం చప్పట్లు కొడితే బాగుండదేమో అని చెప్పేసి మీరు బిగిసిపోకుండా చక్కగా అటున్నటువంటి మహారాజులు మీరు కూడా మారాము చేయకుండా చప్పట్లు కొడితే సంతోషిస్తాను. ఆ మధ్య నాకు ఒక ఈమెయిల్ వచ్చింది, అంటే ఒక కంప్యూటర్లో ఒక సందేశం వచ్చింది అనమాట. ఏమిటంటే ఒక అత్త నాకు పంపించాడు అమెరికా నుంచి. నేను దేవుణ్ణి పువ్వు అడిగాను, నాకు తోటనిచ్చాడు. దేవుణ్ణి చెట్టు అడిగాను, అడవినిచ్చాడు అని నాకు పంపించాడు. నేను అప్పుడు వాడికి ఈమెయిల్ మళ్ళీ తిరిగి ఇచ్చాను, ఒక పిచ్చోడా, దేవుడు నీ అంత పిచ్చివాడు కాదురా, నువ్వు ఏది అడిగితే రెట్టింపు ఇవ్వడానికి, దేవుడికి అంత శక్తి లేదు, దేవుడు చాలా శక్తిహీనుడు, మనం భూమి మీద పడ్డ దగ్గర నుంచి మరణించేంత వరకు నువ్వేం అడిగినా ఇవ్వలేడు, మీరందరూ పాపల నెత్తి నూర్లు బాదుకుని గుళ్ళు చుట్టూ తిరిగినా కూడా ఇవ్వలేడు, అలా చేశారు కనుక చేయకండి మీరు, దేవుడికి శక్తి లేదు. కానీ దేవుడు ఎంత గొప్ప శక్తివంతుడు అంటే అమ్మ కడుపులో పడ్డప్పుడే మనకు అన్ని ఇచ్చి పంపించేశాడు, మన కొత్తగా ఏం అడగక్కర్లే. అమ్మలో కడుపులో పడగానే నీ జీవితం మరణించేంత వరకు ఇవన్నీ నీతో ఉన్నాయి నాన్న అని చెప్పి ఇచ్చి పంపించేశాడు. కానీ మనం మూర్ఖంగా తెలియకేదో అడుగుతాం, కానీ మనకి అడగడం మానేసి అమ్మ కడుపులో పడ్డప్పుడే మనతో కూడా ఇచ్చి పంపించడమే వెతుక్కోవడంలో బిజీగా ఉంటాడు. చుట్టూ ఉన్నాయి మనకు కావాల్సినవన్నీ కూడా. ఏమంటారు, దేవుణ్ణి దారి చూపించమని అడగాలి తప్ప తెచ్చి మనం నాకూడదు. ఏమంటారు, భగవంతుడా నాకు ఆల్రెడీ నువ్వు ఎక్కడో పెట్టావు, నాకు కావాల్సింది దారి చూపించు అని అడగాలి. మన అజ్ఞానంతో దేవుణ్ణి ఏదో అడుగుతాం, కానీ దేవుడు మనం అడిగిన దాన్ని మనం అడిగిన రూపంలో కాకుండా మరో రూపంలో ఇచ్చాడు. అవి ఏ రూపాల్లో ఇచ్చాడో ఓ గజల్ రాశాను, వినండి. వెంకటరామయ్య గారు వింటున్నారా? నచ్చిన చప్పట్లు చప్పట్లు కొడతారా?
దీవెనాడిగా దైవాన్ని, దీవెనాడిగా దైవాన్ని
దేవుడు ఏమిచ్చాడు చెప్పగలరా?
దీవెనాడిగా దైవాన్ని బిడ్డల నవ్వును ఇచ్చాడు, బిడ్డల నవ్వును ఇచ్చాడు. వెలుగును అడిగా దైవాన్ని.
ఏం అడిగావు ఎప్పుడన్నా వెలుగు? నీ పేరేం పేరు? జ్యోతి గారు, ఇప్పుడు వెలుగు అడిగారా దేవుణ్ణి? అడిగారు కదా, మీకేమిచ్చాడో చెప్పనా?
వెలుగును అడిగా దైవాన్ని ఈ గురువును ఇచ్చాడు, ఈ గురువును ఇచ్చాడు. వెలుగును అడిగా దైవాన్ని ఈ గురువును ఇచ్చాడు. మమత లేకు వెలలైన లోకంలో బ్రతకాలి, మమత లేకోవెలైన లోకంలో బ్రతకాలి.
ఎక్కడుందది? నేను అనుకున్నా ఓ
స్వర్గం అడిగా దైవాన్ని.
మమతలు కోవెలలుగా ఉండేది స్వర్గం అనుకుని స్వర్గం అడిగా,
స్వర్గం అడిగా దైవాన్ని.
దేవుడు ఏమిచ్చాడు?
స్వర్గం అడిగా దైవాన్ని ఇక్కడ జన్మను ఇచ్చాడు, ఇక్కడ జన్మను ఇచ్చాడు. స్వర్గం అడిగా దైవాన్ని ఇక్కడ జన్మను ఇచ్చాడు. అన్నీ పొందాలని ఉంది,
ఆనందంగా ఉండాలని ఉంది. ఎలాగా?
అన్నీ పొందాలని ఉంది,
ఆనందంగా ఉండాలని ఉంది. అన్నీ పొందడం, ఆనందంగా ఉండడం బహుశా ఉంటే వస్తాయేమో అనుకున్నా. అనుకుని
సంపదాడిగా దైవాన్ని, సంపదాడిగా దైవాన్ని.
గాంధీరాజు గారు, నీ గురించే పాడుతున్నా.
సంపదాడిగా దైవాన్ని.
నేను దేవుణ్ణి డబ్బడిగా, నాకేమిచ్చాడో తెలుసా మీకు?
సంపదాడిగా దైవాన్ని మంచి దోస్తును ఇచ్చాడు, మంచి దోస్తును ఇచ్చాడు. సంపదాడిగా దైవాన్ని మంచి దోస్తును ఇచ్చాడు.
నేను ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ జైలుకి వెళ్ళి పాడాను, ఆ ఖైదీల్లో పరివర్తన తీసుకురావాలని. నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి పాడాను, ఆ కుటుంబాన్ని ఓదార్చాలని. వృద్ధ శరణాలయాలకి, అనాథ శరణాలయాలకి సహాయం చేయడం కోసం పాడాను. ఎందుకు చేస్తున్నాను ఇవన్నీ?
జీవితాలు వెలిగించాలి, మంచి కొరకు జీవించాలి. జీవితాలు వెలిగించాలి, మంచి కొరకు జీవించాలి.
ఈ భావన నా జీవితాంతం ఉండాలని.
తన మనసును అడిగా దైవాన్ని.
నా మనసు చాలక ఆయన మనసు అడిగా, ఆయన మనసు ఇంకా బాగుంటుంది కదా, ఏమంటారు?
తన మనసును అడిగా దైవాన్ని.
నాకేమిచ్చాడో తెలుసా?
తన మనసును అడిగా దైవాన్ని నా ఈ గజలును ఇచ్చాడు, నా ఈ గజలును ఇచ్చాడు. తన మనసును అడిగా దైవాన్ని నా ఈ గజలును ఇచ్చాడు. వెన్నెల కన్నులు కావాలి, ఆలోగిలిలో నిదరువాలి. వెన్నెల కన్నులు కావాలి, ఆలోగిలిలో నిదరువాలి. ఇల్లు నోడిగా దైవాన్ని.
దేవుణ్ణి ఓ చిన్న ఇల్లు అయ్యా అని అడిగాను, కానీ దేవుడు నాకేమిచ్చాడో తెలుసా?
ఇల్లును అడిగా దైవాన్ని ఇల్లాలును ఇచ్చాడు, ఇల్లాలును ఇచ్చాడు.
ఈ పాడబోయే చరణం నాకు చాలా ఇష్టం, మీ అందరికీ ఇష్టం కావాలి నా కోరిక.
ఏది అడిగినా ఇచ్చేవారు, ఓదార్చేవారు ఉండాలి.
జీవితంలో ఒకళ్ళు ఉండాలి.
ఏది అడిగినా ఇచ్చేవారు, ఓదార్చేవారు ఉండాలి. తననే అడిగా దైవాన్ని,
బెటర్ ఆయనే ఉంటే బెటర్ కదా అని దేవుణ్ణే రా అని అడిగేశా. తనమే అడిగా దైవాన్ని. నాకేమి ఇచ్చాడో తెలుసా, మీ అందరికీ ఏమి ఇచ్చాడో తెలుసా, తననే అడిగా దైవాన్ని. మా అమ్మను ఇచ్చాడు, మా అమ్మను ఇచ్చాడు. గజల్లు ఆఖరి చరణం. కోరికలే లేకుండా ఉండే శ్రీనివాసును చూడాలి అనిపిస్తోంది. ఇన్ని కోరికలు అడిగాను కదా దేవుణ్ణి, అసలు జన్మెత్తకుంటే ఉంటే ఎలా ఉంటుంది? జన్మెత్తితే కోరికలు, జన్మెత్తకుండా ఉంటే?
కోరికలే లేకుండా ఉండే శ్రీనివాసును చూడాలి.
అప్పుడు అనిపించింది నాకు
మోక్షం వడిగా దైవాన్ని, మోక్షం వడిగా దైవాన్ని.
లలితా సహస్రనామం చదివితేనో, తిరుమల అటు నుంచి ఇటు నడిచి వచ్చేస్తేనో, ఉపవాసాలుంటే మోక్షం వస్తుందేమో నాకు తెలియదు, కానీ తప్పకుండా మోక్షం రావాలంటే ఇది చేయాలి. ఇది డెఫినెట్గా మోక్షం వచ్చి తిరుగుతుంది. ఒకవేళ మీకు మోక్షం రాలేదనుకోండి, నేను అడగను, మళ్ళీ చెప్తాను.
మోక్షం వడిగా దైవాన్ని, దీనుల సేవను ఇచ్చాడు, దీనుల సేవను ఇచ్చాడు. మోక్షం వడిగా దైవాన్ని, దీనుల సేవను ఇచ్చాడు. దీవెనాడిగా దైవాన్ని, బిడ్డల నవ్వును ఇచ్చాడు. వెలుగును అడిగా దైవాన్ని, గురువును ఇచ్చాడు.
మరో గజల్ పాడి నా కార్యక్రమం ముగిస్తాను. ఆ మధ్యన నేను సునామీ కోసం కార్యక్రమం చేస్తుంటే తిరుపతిలో ప్రోగ్రామ్ చేస్తున్నాను, చేస్తుంటే ఒక అతన్ని అడిగి అక్కడ 5 లక్షల రూపాయలు పాడుతుంటే వచ్చిందనమాట, అది సునామీ బాధలకు ఇచ్చాను. అందులో ఒక అతన్ని ఏమయ్యా సునామీ బాధకు ఏదైనా చేవయ్యా అన్న, ఈసారి వచ్చినప్పుడు చేస్తాను సార్ అన్నాడు. అంటే నేనా సునామీయా అన్న? కొంతమందికి జీవించడం తెలీదు. జీవితాన్ని మనం ఒక్కసారే జీవించగలం, రెండు సార్లు ఎవరూ జీవించలేరు. ఏమంటారు, ఒక్కసారే జీవించగలం. ఈ జీవితాన్ని పండించుకోవాలి. ఎలా పండించుకోవాలి? శారదాదేవి అంటుంది రామకృష్ణ ఇల్లాలు, వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు, ఆ అమ్మాయి మంచిది కాదు, మా పిన్ని మంచిది కాదు, మా అత్తగారు మంచిది కాదు, ఇవన్నీ ఎందుకు మాట్లాడతావు? మన అశాంతే మన అనారోగ్యం. మన మనసులో ఎంత అశాంతి ఉంటే అంత అనారోగ్యంగా ఉంటుంది అన్నమాట. అదే శుభ్రంగా ధ్యానం చేసుకున్నాం అనుకోండి, అశాంతి అంతా దూరం అయిపోతుంది. మీరందరూ కూడా ఓ పూజలు చేయడానికి బాగా ఇష్టం మీకు, దేవుడి ముందు కూర్చుని దేవుడికి చిరాకు వచ్చేసేలాగా. నన్ను ఎవరన్నా అబ్బా ఎంత బాగా పాడుతున్నారు సార్ గజల్ శ్రీనివాస్ గారు, ఒక్కసారి 2 సార్లు అంటే బాగుంటుంది, అది ఎదురుకుంటే మనిషి కూర్చోబెట్టి 1000 సార్లు అన్నాడు అనుకోండి, పక్క తీసుకెళ్ళి కొట్టబుద్ధిస్తుంది, వెటకారం చేస్తున్నాడేమో అని. మరి దేవుడిని కూర్చోబెట్టి 1000 సార్లు ఏం చెప్తాం మనం? కానీ నేను అనేది ఏంటంటే, ఓ మంచి మాట అన్నాను నేను పూజలో, వెంకటరామయ్య గారు పూజలో దేవుడితో నువ్వు మాట్లాడతావు, కానీ ధ్యానంలో భగవంతుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి ధ్యానం చేయండి, మౌనంగా ఉండండి, ధ్యానంలో భగవంతుడు మీతో మాట్లాడతాడు. అంత కుదిరేది మనకి వంటింట్లో ఏమైపోతుంది, పిల్లలు పాలు తాగేస్తుందో, లేకపోతే బయట ఎవరిని ఏదైనా పట్టుకుపోతున్నారా, ఏమిటి, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి మనకి. ఇవన్నీ మర్చిపోండి, జీవితాన్ని జీవించండి. గొప్ప జన్మ, ఇంత గొప్ప జన్మ మళ్ళీ రాదు. ఎందువల్ల అంటే, సరదాగా ఎవరికైనా అన్నం పెడదామని అనుకోనుకోండి, స్వర్గంలో కానీ మరే వేరే లోకల్లో అడుక్కునేవాడు ఎవడో కనిపించడం. మా ఇంటికి వెళ్ళి భోంచేయరా అంటే ఎవడు రాడు అక్కడ. సరే స్వర్గంలోకంలో వెళ్ళారనుకోండి, మా ఇంటికి రా భోంచేయడం ఎవడు ఉండడు. సేవ చేద్దామన్నా కూడా మీకు అవకాశం ఉండదు. అందుకనే దైవం మానుష రూపేణ అని, ఎంత దేవుడైనా సరే మనిషి రూపం ఎత్తే దేవుడు కావాలి. కాబట్టి ఇంత గొప్ప నరజన్మ వచ్చినప్పుడు ఎదుటివాడికి సేవించేటువంటిది, సేవ చేసి తరించేటువంటిది కేవలం మానవ జన్మలోనే సాధ్యపడుతుంది. కాబట్టి మానవ జన్మని తరించాలి, తరింప చేసుకోవాలి. ఎలాగంటే, మానేయండి, కొంత గొడవ ఉంటుంది. ఇదేంటంటే, సో
అందరినీ ప్రేమతో పలకరించు.
గాంధీరాజు గారు,
అందరినీ ప్రేమతో పలకరించు.
పిని గారు వింటున్నారా? స్తంభం దగ్గర ఉన్నారు.
అందరినీ ప్రేమతో పలకరించు.
ఎందుకు చెప్తున్నానంటే,
అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిన వస్తావో రావో.
మళ్ళీ మా వెంకటరాజు గారు రమ్మంటే వస్తారా?
అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిన వస్తావో రావో. అందాలను మనసుతో తిలకించు, మరల ఈ దారిన వస్తావో రావో. అందరినీ ప్రేమతో పలకరించు, మూడు నాళ్ళ జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు.
ఎందుకు ప్రతి ప్రతి సంఘటనని కూడా చాలా క్లిష్టతరం చేసేసుకుంటాం మనం. పోన్లేదు వదిన, మనకి ఎందుకు లేదని వదిలేము.
మూడు నాళ్ల జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు, ద్వేషించే వారినైన దీవించు. మరలా ఈ దారిన వస్తావో రావో, ద్వేషించే వారినైన దీవించు. మరల ఈ దారిన వస్తావో రావో. ఉపదేశాలెందుకులే, ఉపదేశాలెందుకులే, ఆకలితో ఉన్న కడుపుకు. చేతనైనా చేతనైనా సాయం ఇప్పుడే అందించు, మరల ఈ దారిన వస్తావో రావో. అందరినీ ప్రేమతో పలకరించు.
ఈ చరణాన్ని వినండి.
తలచుకునే తీరికేది చిన్ననాటి ముచ్చట్లు.
రాజుగారు, మా డిఎస్పీ గారికి తీరిక దొరుకుతుందా? చిన్నప్పుడు మీరు ఆడుకు తిరిగినవన్నీ గుర్తున్నాయా మీకు? మీకు పాఠం చెప్పిన మాస్టర్ గురించి కానీ ఎప్పుడు తలుచుకోవాలనిపిస్తుందా?
తలచుకునే తీరికేది చీలగట్ల ముచ్చట్లు.
కానీ మీరు యూనిఫామ్ వేసినప్పుడు ఒక పని చేయరు. కానీ ఈ పని చేయమని నేను మీకు చెప్తాను, అది యూనిఫామ్లో కూడా చేయొచ్చు. ఈ పని చేయాలనిపిస్తుంది కానీ మీరు చేయరు. కానీ చేయమని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఏమిటంటే,
చెట్టునుది జామ పండు దొంగిలించు, మరల ఈ దారిన వస్తావో రావో. చెట్టునుది జామ పండు దొంగిలించు, మరల ఈ దారిన వస్తావో రావో. అందరినీ ప్రేమతో పలకరించు, మరల ఈ దారిన వస్తావో రావో.
గజల్ ఆఖరి చరణం, ఆఖరి గజల్. 20 ఏళ్ల నుంచి పాడుతున్నాను నేను తెలుగు గజల్. నాకు బాగా గుర్తు, మా చెరుకువాడ వెంకటరామయ్య గారు, నేను ఒకసారి ఉషశ్రీ గారి కార్యక్రమం పెట్టాం భారతీయ విద్యాభవన్ తరఫున. గుర్తుందా మీకు? మా తాతరాజు గారు, మీ అందరం. ఓ రోజు అడిగాను నేను తాతరాజు గారి సమక్షంలో, మా వెంకటరామయ్య గారి సమక్షంలో, ఉషశ్రీ గారిని, అయ్యా మీరు భీమవరంలో ఎన్నిసార్లు చెప్పారు మీరు రామాయణం అని. ఆయన అప్పుడు సమాధానం చెప్పలే. ఉషశ్రీ గారు రామాయణ ప్రవచనం జరుగుతుంటే మళ్ళీ గుర్తు చేసుకుని ఈ కుర్ర కుంక నన్ను అడిగాడు. అప్పుడులే 1983-84లో ఈ కుర్ర కుంక నన్ను అడిగాడు, ఇంతవరకు మీరు రామాయణం ఎన్నిసార్లు చెప్పారు భీమవరంలో అని. నేను అప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఇప్పటికీ 18 సార్లు 19 సార్లు చెప్పుంటాను. 20వ సారి నన్ను ఎందుకు పిలిచారంటే, ఇంతకుముందు చెప్పింది వాళ్ళు ఎవరికి గుర్తులేదు కాబట్టి అన్నాడు ఆయన. ఇన్నిసార్లు విన్నా మీ జిన్నూరు నాన్నగారి మాట చాలా మధురంగా ఉంటుంది. మీకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు, ఎందువల్లంటే మీరు ఇక్కడ వినేసి బాగా ఏడ్చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ మామూలే, మళ్ళీ మీరు చాలా తెలివైన వాళ్ళు. ఇందువల్ల అంటే మంచి మాట చెప్పారు మన సుభాషితాలు, మనిషి ఎప్పుడు కూడా ఎదగాలనుకున్నప్పుడు చిల్లుపడ్డకుండా ట్యాప్ కింద పెట్టినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలంట. ఎందుకంటే పైనుంచి అలా కురుస్తూనే ఉంటుంది నీళ్లు, దీంట్లో పడుతూనే ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా కొంత మర్చిపోతూ ఉంటారు నాన్నగారు చెప్పింది. గజల్లో ఆఖరి చరణం, 20 ఏళ్ల నుంచి తెలుగు గజల్ పాడుతున్నాను, మరి నా గొంతు నాతో ఏమంది?
నీ గొంతు ఏమంది? గజలు పాడి శ్రీనివాసు, శ్రీనివాసు, శ్రీనివాసు. నీ గొంతు ఏమంది? గజలు పాడి శ్రీనివాసు.
నా గొంతు నాతో అంటోంది,
ఈ జన్మకు గజలై జీవించు, మరలా ఏ దారిన వస్తావో రావో. ఈ జన్మకు గజలై జీవించు, మరలా ఈ దారిన వస్తావో రావో. అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిన వస్తావో రావో. అందాలను మనసుతో తిలకించు, మరలా ఈ దారిన వస్తావో రావో.
కాబట్టి మరలా ఈ దారిన వస్తావో రావో అని అనుకుని నాన్నగారి మాటలు జాగ్రత్తగా విని జీవితాన్ని, ఈ జన్మని చరితార్థం చేసుకోమని కోరుకుంటూ, నన్ను ఇంత ఆత్మీయంగా అంటే ఆత్మీయంగా నేనే ఇక్కడికి వచ్చినందుకు, మా గాంధీ గారు, రాజుగారు పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ గజల్ శ్రీనివాస్ నమస్కారం.
ఓం నమో నారాయణ, నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమశివాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. హరహర శంకర, హరహర శంకర, జయ జయ శంకర, హరహర శంకర, జయ జయ శంకర, నారాయణ నారాయణ నారాయణ. ఈ రోజున పాలకోడేటిలో మనం ప్రతి సంవత్సరం వస్తున్నాం పాలకోడేటిలో ప్రవచనానికి. ఈ రోజున ప్రత్యేకత ఏమిటంటే, ఈ రోజున చిన్న కొత్తపల్లి కీర్తి శేషుడైనటువంటి కొత్తపల్లి చిన్న వెంకటరాజు గారు సంవత్సరేకం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సభను ఇక్కడ ఏర్పాటు చేశారు. నాకు వెంకటరాజు గారు ఇంటికి రాగానే ఏమని చెప్పారంటే, ఇవాళ ఇప్పుడు సంతాప సభ జరుగుతుందని చెప్పారు. సంతాప సభ, సంతాపం రోజులు 12 రోజులే. ఈ జీవుడి శరీరాన్ని విడిచిపెట్టాక 12 రోజులే సంతాప రోజులు. ఆ 12 రోజుల లోపల, 12వ రోజున కానీ 12 రోజుల లోపల పెట్టిన సభనే సంతాప సభ అంటారు. అయితే ఈ రోజున మనం చిన్నంగటరాజు గారి జ్ఞాపకార్థం 4 మాటలు చెప్పుకోవచ్చు, కానీ ఇది సంతాప సభ కాదు. కానీ జ్ఞాపకార్థం 4 మాటలు చెప్పుకోవచ్చు సంవత్సరం కాబట్టి. అంటే ఆ 12 రోజుల్లో శరీరాన్ని ఆ జీవుడు విడిచిపెట్టాక, ఆ 12 రోజుల్లో, 12వ రోజున కానీ 12 రోజుల లోపల కానీ ఏదైనా ఒక మనం వారి జ్ఞాపకార్థం ఒక సభను ఏర్పాటు చేస్తే, ఆ 12 రోజులే సంతాప దినాలు, ఆ 12 రోజుల్లో ముంతాప సభ. అయితే ఈ రోజున మన జ్ఞాపకార్థం నాలుగు మాటలు చెప్పుకోవచ్చు. ఎందుచేతంటే ఆయన సంవత్సరం కాబట్టి నాలుగు మాటలు చెప్పుకోవచ్చు. తర్వాత కినాంకటరాజు గారు స్వయం కృషి మీద అభివృద్ధిలోకి వచ్చారు. చాలా కష్టపడి స్వయం కృషి మీద అభివృద్ధిలోకి వచ్చారు. ఆయన అభివృద్ధిలోకి వచ్చారు, కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. మరి అందరూ సుఖంగా శాంతిగా ఉండేటట్టు కష్టపడి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఆయన చేయవలసినంతా కృషి చేశారు, భగవంతుడు కూడా సహకరించాడు. ఏ పనైనా జయప్రదం అవ్వాలంటే మూడు కలిసి రావాలి, స్వప్రయత్నం, కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం. ఈ మూడు లేకుండా మనం చేయలేం. ఒకటి మన పని, మన పని చేస్తూ ఉండాలి, కాలం కలిసి రావాలి, ఈశ్వరుని దయ ఉండాలి. ఈ మూడు ఉంటేనే మనకు ఆ పని సక్సెస్ అవుతుంది, ఆ పని నెరవేరుతుంది. కేవలం మన తెలివితేటలను బట్టి, మన కృషిని బట్టి, అక్కడ అర్జునుడు ఎంత ముఖ్యమో కృష్ణుడు కూడా అంతే ముఖ్యం. అర్జునుడేమో కృషి, కృష్ణుడి కృప. మనం చేసే ప్రయత్నానికి అక్కడ ఈశ్వరుని దయ కూడా తోడుగా ఉండాలి. అర్జునుడు చేసిన కృషికి అక్కడ ఈశ్వరుని దయ కూడా తోడుగా ఉంది కాబట్టి భారత యుద్ధంలో వారికి జయం కలిగింది. కృషి అంత ముఖ్యమో, కృప కూడా అంతే ముఖ్యం. అంటే చిన్నంగట్రాజు గారి గురించి ఇక్కడ నలుగురు నాలుగు మాటలు మంచి మాటలు చెప్పారు, సంతోషం. వారికి కూడా, వారిని కూడా ఈ రోజున నేను కూడా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. పాలకొరేటిలో ఎప్పుడు సభ పెట్టినా మొట్టమొదటి దండ వారే వేసేవారు వచ్చి మొదటి దండ ఎగేసేవారు. శ్రీరామనవమికి ఇక్కడ మేము సభ ఏర్పాటు చేసినప్పుడు వచ్చేది, పుష్పమాలతో అలంకరించేవారు, దండ మొట్టమొదటి దండ వేశారు. తర్వాత ఆయనకు వయసు వచ్చింది. చిన్న వెంకటరాజు గారిది అకాల మరణం కాదు, వయసు వచ్చింది, కాలం వచ్చింది. ఆయనకి అకాల మరణం మట్టుకు కాదు, చిన్న వెంకటరాజు గారిది సరిపడి వయసు ఉంది. కానీ మన రామచంద్రం, కొత్తపల్లి రామచంద్రం మట్టుకి అది అకాల మరణం. ఇంకా అతనికి 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు జీవించే టైం ఉంది. సరసంగా చనిపోతే చిన్నపిల్లలు ఎప్పుడు చనిపోతారు, లేకపోతే ముసలివాళ్ళు ఎప్పుడు చనిపోతారు, సరసంగా మధ్య వయసులో చనిపో చావులు తక్కువ ఉంటాయి, మరణాలు తక్కువ ఉంటాయి. కానీ రామచంద్రం మట్టుకి అకాల మరణం, కాలం రాకుండానే అతను శరీరాన్ని విడిచిపెట్టాడు. అంటే ఆధ్యాత్మికంగా మటుకి మనం చూస్తే, నేను లౌకికంగా చెప్తున్నాను విషయం, ఆధ్యాత్మికంగా మటుకి చూస్తే గీతలో ఏమని చెప్పాడంటే, ఆ శరీరం కృషి, ఆ శరీరం అది కృషించాక జీవించే యోగ్యత ఆ శరీరానికి లేనప్పుడు ఆ శరీరం చనిపోతుంది, మళ్ళీ కొత్త శరీరం వస్తుంది. చావు కూడా మనకు స్నేహితుడే, పాత బట్ట పోతుంది, కొత్త బట్ట వస్తుంది. చావు కూడా మనకి విరోధం అనుకుంటాం, చావు విరోధి కాదు, మరణం కూడా స్నేహితుడని. మనకి స్నేహితుడు, మన స్నేహితుడు మనకు ఎలా ఉపకారం చేస్తాడో అలా మరణం కూడా మనకు ఉపకారం చేసేది అని చెప్తారు. అయితే జ్ఞానం కలిగిన తర్వాత భయం పోతుంది. ఆత్మజ్ఞానం కలిగాక ఇప్పుడు శంకరాచార్యుల వారు ఉన్నారు, వ్యాసుడు ఉన్నాడు, తర్వాత మన సోక్రటీస్ ఉన్నాడు. వాళ్ళకి దేహానికి సంబంధించిన విషయం పుట్టుక చావు ఏం తెలియదు వాళ్ళకి. అంటే పుట్టుక అనేది దేహానికి సంబంధించింది, చావు అనేది దేహానికి సంబంధించింది, దేహానికి సంబంధించింది. ఈ కష్ట సుఖాలు వస్తాయి, కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, జయం వస్తుంది, అపజయం వస్తుంది, ఇవన్నీ దేహానికి సంబంధించిన విషయాలు. అదే వాళ్ళు దేహగతంగా ఉండరు కాబట్టి ఆ దేహం యొక్క పుట్టుకు కానీ, దేహం యొక్క చావుకు కానీ, దేహానికి వచ్చిన జయాపజయాలు కానీ, దేహానికి వచ్చినటువంటి గౌరవ అగౌరవాలు కానీ, దేహానికి వచ్చినటువంటి లాభ నష్టాలు కానీ అసలు వాళ్ళ స్మృతిలో ఉండవు, అలా వస్తాయి, వెళ్ళిపోతాయి స్వప్న మాదిరిగా. తన దేహంతో, తన మన దేహంతో తాదాప్యం పొందినప్పుడే మరణం అంటే చాలా భయంగా ఉంటుంది. అంటే ఏం లేదు, ఆ దేహానికి 100 రూపాయలు దేహానికి సంబంధించిన విషయం. మనం ఉంటాం, మరణించక ఉంటాం, తొందరపడకుండా ఉంటాం, మనం ఉంటాం. రామచంద్రన్ కూడా ఉన్నాడు, మనం కూడా తొందరగా అలా తొందరపడకండి. అయితే మన అందరిలోనే పొరపాటు ఏంటంటే, అందరిలోనే ఉంది ఈ పొరపాటు, కొందరు దేహం ఆత్మ ఒకటి అనుకుంటున్నాం. ఇది పెద్ద పొరపాటు. దేహము ఆత్మ ఒకటి అనుకుంటున్నాం, అది వేరు. దేహానికి ఆత్మకి సంబంధం లేదు అసలు. దేహం దేహానికి ఆత్మకి సంబంధం లేదు, కానీ దేహము ఆత్మ ఒకటి అనుకుంటున్నాం. అంచేత మనకి అశాంతి వస్తుంది, దుఃఖం వస్తుంది. ఆ దేహం వేరు, ఆత్మ వేరు, ఇదంతా క్షేత్రం. మనకున్న దేహం గొడవలు, మనకున్నటువంటి ఈ పుట్టుకులు, ఈ చావులు, లాభ నష్టాలు, ఇబ్బందులు, ఆర్థికమైన ఇబ్బందులు, లేకపోతే కుటుంబ పరంగా వచ్చే కష్టాలు, సమాజ పరంగా వచ్చే కష్టాలు, ప్రకృతి రీత్యా వచ్చే కష్టాలు, ఇవన్నీ క్షేత్రానికి సంబంధించినవి, క్షేత్రజ్ఞుడికి సంబంధించినవి కాదు, పరమాత్మకి సంబంధించినవి కాదు. ఇవన్నీ క్షేత్రానికి సంబంధించిన విషయాలే. ఈ చావులు, పుట్టుకులు, క్షేత్రజ్ఞుడికి దీనికి ఏమి సంబంధం లేదు. శరీరం చావు అలా చైతన్యం పరమాత్మకి దీనికి సంబంధం లేదు. అది పేర్లు చూసి మాయలో పడకండి. పరమా మన హృదయంలో ఒకడు ఉన్నాడు, సద్వస్తువు, ఒక సత్య సత్తు. సత్తు అంటే ఎప్పుడు ఉండేదాన్నే సత్తు అంటారు. ఎప్పుడూ నాశనం లేకుండా నారాయణుడు, మన ఇల్లు నారాయణుడు, మన జ్ఞానం నారాయణుడు, మన శాంతి నారాయణుడు, మన నిజమైన హౌస్ నారాయణుడు, మనం ఈ శరీరం రాకముందు నారాయణుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, మన శరీరం విడిచిపెట్టాక రాబోయే కాలంలో నారాయణుడు ఉన్నాడు, అంతా నారాయణమయం, అన్ని అవస్థల్లో ఉన్నాడు, మన గాఢ నిద్రలో నారాయణుడు ఉన్నాడు, మన జాగ్రత్త అవస్థలో నారాయణుడు ఉన్నాడు, మన సుషుప్త అవస్థలో నారాయణుడు ఉన్నాడు, ఈ మూడు అవస్థల్ని చూస్తున్నటువంటి తురి అవస్థలు కూడా నారాయణుడు ఉన్నాడు, అన్ని కాలాల్లో ఉన్నాడు, అన్ని అవస్థల్లో ఉన్నాడు, అన్ని వస్తువుల్లో ఉన్నాడు, అన్ని ప్రాంతాల్లో ఉన్నాడు, నడిచే మామూలుగా చైతన్యం ఉన్న పదార్థాల్లో ఉన్నాడు, చైతన్యం లేనటువంటి రాయి అటువంటి పదార్థాల్లో ఉన్నాడు, అంతా నారాయణుడే. నారాయణుడు లేకుండా ఏది లేదు. ఆ నారాయణుడు ఎవరో కాదు, మన ఇల్లే, మన గుహే, అది ఆ స్వరూపమే మనం. నారాయణుడు మన హృదయంలో ఉన్నాడు, మన నిజమైన ఇల్లు నారాయణుడు. ఆ నారాయణుడు మనలో అంతర్యామిగా ఉన్నాడు. నారాయణుడు అందరిలోనే అంతర్యామిగా ఉన్నాడు. అయితే మనకి జ్ఞానం కలిగే బుద్ధి రావటం లేదు. క్షేత్రం సంబంధించిన విషయం, ఆ క్షేత్రుడిని తెలుసుకుంటేనే మనకి జ్ఞానం, క్షేత్రజ్ఞుడిని తెలుసుకుంటేనే జ్ఞానం. ఈ క్షేత్రానికి సంబంధించిన విషయాలన్నీ, ఈ చావులు, పుట్టుకులు, కష్టాలు, నష్టాలు, లాభాలు, ఇబ్బందులు, గర్వాలు, లేకపోతే ఈ పొంగిపోవటం, కుంగిపోవటం, అదృష్టం, దురదృష్టం, ఏదో వెంటాడటం, జీవుని, ఇవన్నీ కూడా క్షేత్రానికి సంబంధించిన. ఇదంతా అనంత అనాత్మే. నువ్వు అనాత్మయందు ఆత్మబుద్ధి కలిగి ఉన్నావు. అనాత్మయందు ఆత్మబుద్ధి కలిగి ఉన్నావు. మరి అనాత్మయందు ఆత్మబుద్ధి కలిగి ఉన్నంతకాలం పుట్టుకు చావుల్లోంచి నువ్వు బయటికి ఎలాగేస్తా ఉన్నాడు భగవంతుడు భగవద్గీతలో? నువ్వు కానిదానంది నువ్వనే బుద్ధి కలిగి ఉన్నావు. అనాత్మయందు ఆత్మ బుద్ధి కలిగి ఉన్నావు. సత్యము కాని పట్ల సత్యమైన బుద్ధి కలిగి ఉన్నావు. నువ్వు గుణాలతోటి కాలిపోతున్నావు. లోపల సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ గుణాలతోటి కాలిపోతున్నావు. అంటే నీకు జ్ఞానం కావాలంటే ముందు సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకో. సత్వగుణాన్ని ప్రకాశ సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకో. సత్వగుణం కూడా గుణమే, కానీ నీ హృదయంలో నారాయణుడికి దారికి చూపించే పక్కకు తప్పుకుంటుంది. చినవెంకటరాజు గారి ఇల్లు అదిని చెప్పి ఆ ఇల్లు నీకు చూపించే పక్కకు తప్పుకుంటుంది. ఏది సత్వగుణం? అది చేసేది నారాయణుడు. ఆ నారాయణుడికి పరమాత్మకి దారి చూపించే సత్వగుణం అది తప్పుకుంటుంది, బయటికి తప్పుకుంటుంది. అంచేత నువ్వేం చేస్తావంటే ముందు నువ్వు గుణాతీతులు ఒక్కసారి అవ్వలేవు, ఒకసారి జంప చేయలేవు నువ్వు. అంచేత నువ్వేం చేయాలంటే జంప చేయడు ఒకసారినే. ఈ మూడు గుణాలు తమో గుణం తగ్గించుకుంటా ఉండు, రజోగుణం తగ్గించుకుంటా ఉండు, సత్వగుణాన్ని పెంచుకుంటా ఉండు. అది కూడా గుణమే, అది కూడా ప్రకృతే, అది కూడా మాయే. అయితే మంచి గుణం మంచికి దారి చూపించి పక్కకు తప్పుకుంటుంది. అది సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అసలు మనం జ్ఞానం బోధించేటప్పుడు, ఏదైనా ఒక సబ్జెక్ట్ బోధించేటప్పుడు, మెడిసిన్ కానీ, సెల్ఫ్ నాలెడ్జ్ కానీ, లేకపోతే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఏదైనా సబ్జెక్ట్ మనం ఏం చేయాలంటే బోధించేటప్పుడు కష్టపడి దాని తాలూకు అనుభవం మనం పొందాలి. అనుభవం పొంది నేను ఎంత కష్టపడ్డా, నేనంటే నేనే కదా ఎవరైనా, నేను ఎంత కష్టపడ్డానో ఆ కష్టం మీకు రానివ్వకుండా జ్ఞానం కలగజేయాలి. ఒకరి ఉదాహరణ కనుక్కోండి, జ్ఞానం సంపాదించడానికి నేను చాలా కష్టపడ్డాను, నేను ఎంత కష్టపడ్డానో మీరు అందరూ అలా కష్టపడాలని అనుకోకూడదు. సాధ్యమైనంతవరకు మినిమం కష్టంతో ఆత్మజ్ఞానం, ఆత్మసింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టాలి. చినవెంకటరాజు గారి ఎంత కష్టపడ్డారు, అంత కష్టం ఇప్పుడు స్వరాజ్య లక్ష్మి మనం కష్టపడమని అనక్కర్లేదు. అది భగవంతుడి గీతలే అని చెప్పాను. నువ్వు సత్వగుణ రమణ మహర్షి గారు రెండే నియమాలు చెప్పేవారు, సాత్వికాహారం తిను సత్సంగం చెయ్యి. సో రెండే సరిపోతాయి. సాత్వికాహారం తిను, మసాలా సరుకులు తినక్కు. సాత్వికాహారం తిను, కొంచెం ఉప్పు తగ్గించుకో, కారం తగ్గించుకో. సాత్విక తేలిగ్గా జీర్ణం అయ్యి తిను. సాత్వికాహారం తిను, నోరు కట్టుకో, మాట జాగ్రత్తగా ఉండాలి, మాట జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తిండికాడ జాగ్రత్తగా, మాటకాడ జాగ్రత్తగా ఉండాలి, తిండికాడ జాగ్రత్తగా ఉండాలి. ఒకటి అంతకంటే ఎక్కువ నియమాలు చెప్పి నేను బాధించను, నేను కష్టపెట్టను. రెండే నియమాలు సరిపోతాయి, ఒకటి సాత్వికాహారం, రెండు సత్సంగం. ఈ రెండే సరిపోతాయి నీకు సత్యానుభవం కలగటానికి. లోపల ఉన్నాడు ఈశ్వరుడు, ఉన్నాడు ఒక సత్య పదార్థం ఉంది. ఎప్పుడు అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో ఉండేదే సత్యం, అదే జ్ఞానం, అదే అనంతం. అదే రెండవది ఎలా ఉంటుందో తెలియనిది, అదే అద్వైతం, అదే ఆనందం, అదే అఖండం. అది కనుక అది మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఎలా ఊగి శరీరం తట్టుకోలేదు, ఊగిసిలాడిపోతుంది ఆనందం భరించలేక. దాన్ని రమణ భగవాన్ అన్నారు, చిన్న గుడిసిలోకి పెద్ద ఏనుగును తోలేస్తే ఆ గుడిసి ఎలా ఊగిపోతుందో, నీకు అమృతానుభవం పొందినప్పుడు శరీరం అలా ఊగిపోతుంది అన్నారు. ఎటు చూసినా ఆనందమే, ఒక చావుకి అర్థం లేకుండా పోతుంది. అంటే శరీరానికి చావు వచ్చినా ఈ భూమి మీదకి ఏ రోజున వచ్చామో మనకు తెలియదు. అంటే ఈ భూమి మీదకి మనం వచ్చినప్పుడు ఏమి తెలియకుండా వచ్చేసాం. వెళ్ళినప్పుడు మటుకు తెలుస్తుంది చచ్చిపోతాం. ఈ భూమి మీదకి మనం వచ్చినప్పుడు తెలియకుండా వచ్చేసాం, వచ్చేటప్పుడు ఏమి తెలియదు. వెళ్ళినప్పుడు భయం వేసిపోతుంది, చచ్చిపోతాం. అని చేతి నీకు చావు. ఈ అమృతానుభవం నువ్వు పొందినప్పుడు చావు భయం కూడా, నీ శరీరానికి చావు రాకముందే చావు భయం పోతుంది. విష్ణు అంటే ఎవడనుకున్నావు, నారాయణుడంటే ఎవడనుకున్నావు. నీ చావు భయాన్ని ఖండించేవాడు, నీ చావు భయానికి కోత పెట్టేవాడు, నీ చావు భయలోంచి విడుదల పొందింపు చేసేవాడు నారాయణుడు. వాడే చైతన్యం, వాడే బ్రహ్మం, వాడే ఈశ్వరుడు, వాడే సర్వస్వం, వాడి మన యజమాని, మన ప్రభు. అదే కాదు మన నిజమైన ఇల్లు, అవర్ రియల్ హోమ్. 14 అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు, ఈ మూడు గుణాలు, మాయ అనేది ఎక్కడో ఉందనుకుంటున్నాము, ఈ మూడు గుణాల్లోనూ ఉంది. మాయ అనేది ఎక్కడో ఉందనుకుంటున్నావు, ఈ మూడు గుణాల్లో ఉంది. ఈ మూడు గుణాల్లోనే నువ్వు బంధింపబడి ఉన్నంతకాలం నువ్వు పునర్జన్మలు వచ్చి తీరతాయి. శరీరం చావటం, మళ్ళీ కొత్త శరీరం రావటం, పాత శరీరం పోవటం, ఇలాగ జయాపజయములు, లాభ నష్టములు, ఏదో వెగటి అలా ఏదో ఒకటి వస్తానే ఉంటుంది, అలాగ వస్తూనే ఉంటాయి. రావణ నేదే పెద్ద పెద్ద తపస్సులు చేసేసాననుకుంటున్నావు, నువ్వు బ్రహ్మదేవుని కూడా మెప్పించాననుకుంటున్నావు. రాయిబారికి వెళ్ళి లంకలో చెప్తాడు ఆంజనేయస్వామి, నేను ఏదో పెద్ద తపస్సులు చేసేసాను, పెద్ద రాజ్యానికి అధిపతిని చేస్తున్నాను అనుకుంటున్నావు. ఒక విషయం నీకు తెలియటం లేదు, ఇందాక వేద పారాయణం చేశారు. వేదం అంటే తెలుసుకోవటం, వేదం అంటే జ్ఞానం. ఇందాక వేద పారాయణం చేశారు. వేదం అంటే తెలియబట్టం, వేదం అంటే జ్ఞానం. కొంతమంది ఈ మధ్యన ఎవరైనా నా దగ్గరికి వస్తే ఒక అమ్మాయి వచ్చింది, ఆ మధ్య అమ్మాయి నీ పేరు ఏం పేరు, నా పేరు వేద. అమ్మాయి ఇంజనీరింగ్ కాలేజ్, నర్సపూర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ చదువుతుంది, నా పేరు ఏం పేరు అంటే చెప్పమంటారు, నా పేరు వేద. వేద అంటే తెలుసుకోవటం, వేద అంటే తెలుసుకోవటం, వేద అంటే జ్ఞానం, వేద అంటే తెలియబడటం. ఆ వేదంలో ఉన్న వాక్యాలు ఉంటాయి, వేదంలో మాట ఉంటుంది. అర్జున నీకు ఎలా తోస్తే అలా జీవించకు, నువ్వు ఎటు నీ అహంకారం ఎటుగంతేయమంటే అటు జీవించకు, అటు అలాగుండకు. నీ మనస్సు ఎటుగంతేయమంటే అటుగంతేయకు. నువ్వు ఎటు నువ్వు అలాగే ఇలా గంతులేస్తంటే వేదంలో ఉన్నటువంటి వాక్యాలు నువ్వు వేసినట్టు అయ్యేవి గంతులయ్యు, అయ్యేమి గంతులయ్యు. ఆ వేదంలో ఉన్న మాటకు అనుగుణంగా నీ మనస్సును తీర్చిదిద్దుకో. అందుకే నీ మనస్సు ఎలా తిరుగుతుంటే వేదంలో ఉన్న మాట అలా తిరగదు. వండర్ఫుల్. నీకేదో పిచ్చక్కి పిచ్చగంతులు వేస్తాంటే భగవంతుడు కూడా నీతో పిచ్చగంతులు వేస్తాడు అనుకుంటున్నావా? పిచ్చ హాస్పిటల్ చుట్టూరు మీరు తిరుగుతా అంటే అంటే భగవంతుడు కూడా మీ కూడా వచ్చి పిచ్చ హాస్పిటల్ వచ్చి కూర్చుంటాడా? అంటే భగవద్గీతలో భగవంతుడు ఏ మాట అయితే చెప్పాడు ఆ మాటకి అనుగుణంగా మన మనస్సు ఉందో లేదో చూసుకోవాలి, కానీ మన మనస్సుకు అనుగుణంగా మన మనస్సు గంతులేస్తంటే ఆ మాట ఉండదు. దాని ఆ మాటకు అనుగుణంగా మన మనస్సును తీర్చిదిద్దుకోవాలి. అంతేకాని నా ఉద్దేశం ఇలా ఉంది కాబట్టి, నా అభిప్రాయం ఇలా ఉంది కాబట్టి, భగవద్గీత మారిపోవాలి, వేదం మారిపోవాలి, నేనేది చెబితే అలాగే శాస్త్రంలో ఉండాలి, ఇవన్నీ అహంకార లక్షణం. అజ్ఞానం యొక్క పరాకాష్ఠ, అవిద్య యొక్క పరాకాష్ఠ, గర్వం యొక్క పరాకాష్ఠ. వేదానికి ఆత్మజ్ఞానమే, జ్ఞానముకు అనుగుణంగా నీ మనస్సును తీర్చిదిద్దుకో. అందుకే నీ మనస్సుకు అనుగుణంగా జ్ఞానం ఉండాలనుకోకు. అయితే ఈ మూడు గుణాలు మాయంటే ఈ మూడు గుణాల్లో ఉంది, మాయంటే ఈ మూడు గుణాల్లో ఉంది, ఈ మూడు గుణాల్లోనే ఉంది మాయ. ఈ మూడు గుణాల్లో నువ్వు బంధింపబడి ఉన్నంతకాలం ఈ భూమి మైకము అక్షర మణమాలలో రమణ స్వామి చెప్తాడు, ఈ భూమి మైకంలో పడి ఉన్నాను, ఈ గొప్పలు తెప్పలు గౌరవాలు ఊరేగింపులు ప్రొసెషన్స్ ఈ భూమి మైకంలో మత్తెక్కి కొట్టుకుంటున్నాను. ఈ మత్తులోంచి బయటకు రాకుండా ఈ భూమి ఇడిచిపెడుతుందా? శరీరాలు ఇడిచిపెడతాయా? పునర్జన్మలు ఇడిచిపోతాయా? చావు పుట్టుకలు ఇడిచిపెడతాయి? వేదనలు రోదనలు ఇడిచిపెడతాయా? అరుణాచల ఈ భూమి మైకంలో పడున్నాను నేను. గాంధీ గారు మరణించినప్పుడు నెహ్రూ మాట్లాడుతూ ఆ సంతాపం రోజు గాంధీ మరణం వార్త దేశానికి చెబుతూ, ది లైట్ హాస్ గాన్ అవే, వెలుగెడిపోయింది, చీకటి ఉందని చెబుతూ ఇంకో మాట చెప్పాడు. గాంధీ గురించి ఇంకో నా అనుభవంలో ఇంకో మాట చెప్పాలంటే, ఈ భూమికి సంబంధించిన మనిషి కాదని మాటకి నాకు తెలుస్తుంది. ఈ బిలాంగ్ ఎత్తకు సంబంధించిన వాడు కాదు. ఆయన ఎవడో నాకు తెలియపోవచ్చు, కానీ ఈ భూమికి సంబంధించిన వాడు, ఎత్తకు సంబంధించిన వాడు కాదు. నాకు తెలియదు, చెప్పను, తెలిసింది చెబుతున్నాను. ఆయన ఎవడో నాకు తెలియదు, కానీ ఈ భూమికి సంబంధించిన వాడు మట్టి కాదని నేను చెప్పగలను. అంటే మనం ఏదైనా గౌరవాలు గొప్పలు ఏదో ఏదో ఒకటి ఆశిస్తున్నాం అనుకోండి, ఏదో ఒకటి ఏదో ఆశించిన ఈ భూమికి సంబంధించిన వాడు మనం. కీర్తి కాంక్ష కూడా అంతే. ఈ మూడు గుణాలు మాయంతా ఈ మూడు గుణాల్లో ఉంది. ఆ మూడు గుణాల చేత నువ్వు బంధింపబడినప్పుడు పరమాత్మ చెబుతున్నాడు, భగవాను వాచ భగవాను వాచ. పరమాత్మ చెబుతున్నాడు ఆ మూడు గుణాలు నువ్వు ఆ మూడు గుణాల చేత నువ్వు బంధింపబడినప్పుడు తిరిగి భూమి మీదకి వస్తావు. భూమి మీదకి వచ్చి నువ్వు అనుభవించవలసింది అనుభవిస్తావు. ఇంకా ఆంజనేయ స్వామిది, ఆంజనేయ స్వామి చెప్పింది ఇంకో మాట మిస్ అది ముగించేసి ఇక్కడికి వస్తాను. ఇంకా టెక్స్ట్ బుక్లోకి రావటలేదు మనం. ఆంజనేయ స్వామి ఏమన్నా అంటే, నువ్వు నువ్వేదో నేను పెద్ద రాజుని అందరూ నాకు దడుస్తారు అని అనుకుంటున్నావు. చివరికి వేదం కూడా నువ్వు చెప్పినట్టు వినాలనుకుంటున్నావు. వేదం నువ్వు చెప్పినట్టు వినదు, అది చెప్పినట్టు నువ్వు వినాలి అని చెప్తే ఒక రెండు మాటలు చెప్పాడు, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటి ధర్మం, రెండు అధర్మం. ఒకటి ధర్మం, రెండు అధర్మం. మీరు ఎప్పుడైనా పూర్వజన్మలో ఏదైనా అధర్మం చేశారనుకోండి అనుకోండి, మాట వచ్చి ధర్మం కూడా చేశారనుకోండి, అధర్మం చేశారు, ధర్మం కూడా చేశారనుకోండి. ఈ ధర్మం అధర్మాన్ని కొట్టేయదు. ధర్మాన్ని ఫలితం ధర్మం అనిపిస్తావు, అధర్మ ఫలితం అధర్మం అనిపించేస్తావు. దేని ఫలితం దీని అనిపించాలి రావణ, ఇది మరి చెప్పుకు. నువ్వు ఎవరినో చంపేశావనుకో, చంపేసి అక్కడ రుద్రాభిషేకం చేసేసాననుకోండు, రుద్రాభిషేకం చేస్తే దాని ఫలితం నీకు వస్తుంది, అది చంపిన ఫలితం కూడా నువ్వు అనుభవించాలి. ఒకటి ధర్మం, రెండు అధర్మం. రెండు, నువ్వు ధర్మ మార్గంలో నువ్వు ధర్మం, నువ్వు ఒక ధర్మం చేస్తే దాని ఫలితం అనుభవిస్తావు, అధర్మం చేసినప్పుడు దాని ఫలితం కూడా అనుభవించాలి, అది మర్చిపోకు. నాకు సంతోషమే అక్కర్లేదు, నాకు సంతోషమే కావాలి, దుఃఖం అక్కర్లేదు అనుకుంటే కుదరదు. నువ్వు సంతోషాన్ని కోరుకున్నప్పుడు దుఃఖం కూడా దాని వెనకాల తీసుకొస్తుంది. ఇచ్చేది సంతోషం అహంకారానికి, దుఃఖం కూడా అహంకారానికి. మీకు ఏదైనా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకోండి, మీరు సంసార పరిస్థితులు, అప్పుడు మీరు సంతోషం వచ్చిందనుకోండి, మళ్ళీ పరిస్థితిలో మార్పు వచ్చిందనుకోండి, నువ్వు దుఃఖం కూడా అనుభవించవలసిందే. అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషం అనుభవించావు కాబట్టి, ఇది అనుభవించినప్పుడు అది ఎందుకు అనుభవించు? అది చట్టం, అది డివైన్ లా. మూడు గుణాలు ఉన్నాయి. ఎన్ని గుణాలు ఉన్నాయి? మూడు గుణాలు ఉన్నాయి. ఆ మూడు గుణాల్లో రజోగుణాన్ని తమో గుణాన్ని స్లోగా తగ్గించుకుంటురా, సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకో. ఆ సత్వగుణం ఏం చేస్తుందంటే, నీకు ఈశ్వరు దగ్గరికి ఈశ్వర స్థానం, నీ హృదయ స్థానంలో నారాయణుడు ఉన్నాడు కదా, మన హృదయంలో వాడే హృదయ మధ్యములో ఉన్నాడు, వాడే ఇంద్రుడు, వాడే నారాయణుడు, వాడే విష్ణువు, వాడే శివుడు, వాడే పరమాత్మ. హృదయ మధ్యములో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రకాశిస్తున్నాడు. ఆయన ప్రకాశానికి బయట ప్రకాశాలు అక్కరలేదు. వాడు నువ్వు తెలుసుకోవాలంటే సత్వగుణం అభివృద్ధి చేసుకోవాలి. సాత్విక ఆహారం, సత్సంగం, రెండే చాలు. ఇప్పుడు మనం అందరం ఈ రామాలయానికి వచ్చాం, మేము జిన్నూరు నుంచి వచ్చాం, మీరు గుండెగల్ నుంచి వచ్చారు, వారేమో భీమవరం నుంచి వచ్చారు, వీరు నరసాపురం నుంచి వచ్చారు, ఇంకోరు కొంతేరు నుంచి వచ్చారు, ఇంకోరు ముండి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చేసారు? అందరూ వచ్చేసారు ఇక్కడికి. కానీ ఇక్కడికి వచ్చే మటుకి ఆ రామాలయంలో ఎంటర్ అయ్యేటప్పుడు మటుకి ఒకే గుమ్మలోంచి రావాలి. ఈ రామాలయంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మటుకి మనం ఒకే గుమ్మలోంచి రావాలి. ఇది ఇక్కడ రమణ మహర్షి చెప్పినటువంటి ఆ టెక్నిక్ ప్రజెంటేషన్, బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చెయ్యి, కర్మ మార్గంలో ప్రయాణం చెయ్యి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యి, ధ్యాన మార్గంలో ఎన్ని మార్గాలు నువ్వు ప్రయాణం చేసినా దేహమే ఆత్మనే, దేహమే ఆత్మ, దేహమే సర్వస్వం, దేహమే సత్యము. అయితే అనాత్మ ఎందు ఆత్మ దేహాత్మ బుద్ధి పోగొట్టుకుని, దేహాత్మ బుద్ధి నువ్వు తొలగించుకుని హృదయంలో ప్రవేశించగలవు. కానీ ఈ దేహాత్మ బుద్ధి నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా దేహాత్మ బుద్ధి నశించాలి. దేహాత్మ బుద్ధి నశించకుండా నీకు ఆత్మ అమృత అనుభవం కలగదు. ఇక ఏ మార్గంలో వచ్చినా ఇక పోవలసింది ఇది. మీరు కొంతమంది బండి మీద రావచ్చు, కొంతమంది సైకిల్ మీద రావచ్చు, కొంతమంది కార్ల మీద రావచ్చు, కొంతమంది నడిచి రావచ్చు, కానీ ఆ గుమ్మం దగ్గరికి వచ్చాక గుమ్మంలోంచి రాముడి దగ్గరికి రావాలి. అలాగే మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఆ దేహాత్మ బుద్ధి నశిస్తేనే కానీ మీకు అమృత అనుభవం కలగదు, ఆ సత్యబుద్ధి శివబుద్ధి కలగదు, సత్యాత్మ బుద్ధి కలగదు. ఆ నారాయణుడు మీకు గోచరించడు, ఉన్నా గోచరించడు. ఎంత సమీపంలో ఉన్నా ఆ దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం మీకు హృదయంలో అత్యంత సమీపంలో ఉన్నా ఆయన గోచరించడు. మన ఇంద్రియముల కంటే, మన శరీరము కంటే, మన కాళ్ళు కంటే, మన చేతుల కంటే, మన కర్మేంద్రియముల కంటే, మన జ్ఞానేంద్రియముల కంటే అత్యంత సమీపంలో ఉన్న నారాయణుడు. కానీ నీకు దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం నీకు ఆ నారాయణుడు గోచరించడు. అంచేత నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా దేహాత్మ బుద్ధిని పోగొట్టుకుని ఆ గుమ్మ దాన్ని తొలగించుకుని ఇందులో ఎంటర్ అవ్వాలి, ఇంకో అవకాశం నీకు లేదు. ఆ మూడు గుణాలు ఉన్నాయి చూసావు, ఆ మూడు గుణాలు ఉన్నాయి. ఆ మూడు గుణాలు నువ్వు అతిక్రమించాలి. ఆ మూడు గుణాల్లో బంధింపబడి ఉన్నావునకు నిన్ను ఎవడో రక్షించలేడు, నీకు పునర్జన్మలు వచ్చేస్తాయి. దానికే నువ్వు పుణ్యం చేసుకుంటే మంచి జన్మలు రావచ్చు, ఏదైనా బుద్ధిలో దోషాలు ఉంటే చెడ్డ జన్మ అది వేరే విషయం. కానీ మూడు గుణాలు బంధించున్నంతకాలం నువ్వు నిన్ను ప్రకృతి విడిచిపెట్టదు. మరి చెప్పావయ్యా, తర్వాత ఏంటి, ఎవరైతే నా రూపాన్ని ధ్యానం చేస్తున్నారు, God is the formless, God is the nameless, God is attributeless. రాముడి దశరథుడి గారు అబ్బాయి, దశరథుడి గారు అబ్బాయి అంటున్నాం. రాముడికి రూపం లేదు, రాముడికి నామం లేదు, అడు గుణాతీతుడు. ఎవడు రాముడు? గుణాతీతుడు, పరబ్రహ్మస్వరూపుడు, నిర్వీకారుడు. మనకి విషయానందం ఎలాగుండో తెలుసు, ఆయనకి నిర్విషయానందుడు. విషయాలు లేకుండా ఆనందంలో ఊగిసలాడతాడు వాడే రాముడు. రాముడు దశరథుడు గారు అబ్బాయి అనుకుంటున్నాం మనం, పరమాత్మ ఉరికే ఆ రూపం, ఆ రూపం ఉన్నా రూపం లేనివాడితో సమానమే, నామం ఉన్నా నామం లేనివాడితో సమానమే. అయితే భగవంతుడు ఒక రూపాన్ని ధరించి వస్తాడు. ఎందుకు వస్తాడు? మన రూపబుద్ధిని పోగొట్టడానికి. భగవంతుడు ఒక నామం ధరించి వస్తాడు. ఎందుకు వస్తాడు? మన నామబుద్ధిని పోగొట్టడానికి. ఈ రూపబుద్ధి నామబుద్ధి నశించకుండా మనకు సత్యజ్ఞానం కలగదు. సత్యజ్ఞానం కలగకపోతే స్వేచ్ఛ లేదు, శాంతి లేదు, సుఖం లేదు. ఇప్పుడు చిన్న వెంకటరాజు గారు స్వర్గస్థులయ్యారు. చిన్న వెంకటరాజు గారి గోళ్ళ మీద చిన్న వెంకటరాజు గారి నిర్మితం అని గోళ్ళ మీద రాస్తాం అనుకోండి, అదే ఆయన పేరు, ఏదో ఆయన జ్ఞాపకార్థం ఏదో బాగుంది, చిన్న వెంకటరాజు గారి నిర్మితం, చిన్న వెంకటరాజు గారు నిర్మితం అనేది రాస్తాం అనుకోండి, అది అది రెండో పక్షం. కానీ చిన్న వెంకటరాజు గారు ఈ రోజున ఎంతమంది హృదయాల్లో ఉన్నారండి, అది ముఖ్యం. ఈ గోళ్ళ మీద పేర్లన్నీ రెండో పక్షం, కానీ ఎంతమంది హృదయంలో ఉన్నారు? చిన్న వెంకటరాజు గారు పాలకోడేట్లో చిన్న వెంకటరాజు గారు ఎంతమంది హృదయంలో ఉన్నారు, అది ముఖ్యం. చిన్న వెంకటరాజు గారి విషయమే కదా, మన విషయమే అంతే. ఇప్పుడు గాంధీ గారి గురించి పుస్తకాల్లో రాస్తున్నారు, ఎందుకు పుస్తకాల్లో మాటలు? మహాత్మా గాంధీ గారి నుంచి పుస్తకాల్లో రాస్తున్నారు, ఏదో జాతిపితన ఏదో రాస్తున్నారు. ఆ పుస్తకాల్లో బొమ్మలు ఉన్నాయి, పుస్తకాల్లో మాటలు ఉన్నాయి, కానీ ఎంతమంది హృదయంలో ఉన్నాడు, అది ముఖ్యం. అర్జున, మరి ఈ మూడు గుణాలు అండి మనకి జ్ఞానాన్ని బోధించి, జ్ఞానాన్ని బోధించి బాహ్యముఖం అవుతున్న మన మనస్సుని అంతర్ముఖపరిచి అంతర్దృష్టి కలిగి చేసి ఆ లోపల ఎన్నర లైఫ్లో అంతర్దృష్టిలో అందాలు చూపించి, అందాలు చూపించి లోయల్లోకి, హృదయం యొక్క లోయల్లోకి, లోయల్లోకి ఆయన ఎంత అట్టడుగున ఉన్నాడో, హృదయం యొక్క లోయల్లో ఎంత అడుగున్నాడో అంత దూరాన్ని మనం చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి ఆయన ఎక్కడ ఉన్నాడో, ఆయన స్వరూపం ఎక్కడ ఉందో, దాని తాలూకు అనుభవం మనకు తెలియ కలగజేయటానిక ఈశ్వరుడు రూపం ధరిస్తాడు. కానీ ఆయనకు అవసరం లేదు రూపం. ఈశ్వరుడికి, ఈశ్వరుడికి రూపం ఉన్నా రూపరహితుడే, ఈశ్వరుడికి పేరున్నా ఆ నామరహితుడే. కానీ మన కోసమే ఆ పేరు పెట్టుకున్నాడు, మన కోసమే. చతుర్భుజుడు మహావిష్ణువు నారాయణుడు చతుర్భుజుడు, నాలుగు భుజాలు ఉన్నాయి, నాలుగు ఆయన నాలుగు వేదాలు, నాలుగు భుజలే భుజాలు ఆయన, నాలుగు వేదాలు నాలుగు భుజాలు, నాలుగు 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 కాలాలు, నాలుగు అవస్థలు ఆయన భుజాలు. స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, సుషుప్త అవస్థ, తురియ అవస్థ అన్నీ ఆయన నాలుగు భుజాలు. అంటే వేదాలన్నీ ఆయనలో నుంచి వచ్చినాయి. పరమాత్మ ప్రతి మాట భగవద్గీతలో ప్రతి మాట కూడా దయతోటి నిండి ఉంటుంది. ప్రతి వాక్యము కూడా మనకు అర్థమైనా మన అర్థం కాకపోయినా దయతోటి నిండి ఉంటుంది. అయితే ఆ దయ, ఆ వాక్యంలో ఉన్న అందాలు, ఆ వాక్యంలో ఉన్న దయ, ఆ వాక్యంలో ఉన్న మాధుర్యం మన కళ్ళకు కనపడదు. మనకు అహంకారం ఉంది, మనకి వ్యక్తి భావన ఉంది, మన అస్తిత్వానికి దేహానికి పరిమితం చేసుకుంటున్నాం. అంచేత అందాలు ఉండి కళ్ళుండి అందాలు చూడలేకపోతున్నాం. మంచి 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 వాక్యాలు భగవంతుడు చెప్పినా మనకు చెవులు ఉండి వినలేకపోతున్నాం. ఏంచేతంటే మనల్ని మనకు పూర్వ ఆ సద్బుద్ధి లేకపోతే, సత్కర్మ ఆచరించి ఉండకపోతే, సద్బుద్ధి కనుక లేకపోతే భగవంతుడు మంచి మాట చెప్పినా దాని విలువ మనకు తెలియదు. బంగారం విలువ ఎలా ఉంటుందో తెలియని వాళ్ళ దగ్గర పెట్టుకెళ్ళి బంగారం పడేస్తే ఎందుకు? జ్ఞాన విలువ తెలియని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆ వాక్యాలు పడేయటం ఎందుకు? విలువ తెలియకపోయినా పర్లేదు, యేసుక్రీస్తు అంటాడు హేళన చేయకుండా ఉంటే సరిపోతుంది. బైబిల్లో యేసు అంటాడు, విలువ తెలియకపోయినా పర్వాలేదు, హేళన చేయకుండా ఉంటే సరిపోతుంది. అర్జున, ఈ మూడు గుణాలలోంచి నువ్వు ఓవర్కమ్ చేయాలంటే, ఈ మూడు గుణాలలోంచి నువ్వు అతిక్రమించాలంటే, ఈ మూడు గుణాలలోంచి నువ్వు బయటపడాలంటే, ఈ మూడు గుణాలలోంచి నువ్వు బయటపడాలంటే నన్ను ఆశ్రయించు, నన్ను ఆశ్రయించు, నా నామాన్ని స్మరించుకో, నా నామాన్ని స్మరించుకో, నా రూపాన్ని ధ్యానం చేసుకో. అంటే ఉడికి ఆలంబనంగా నా రూపాన్ని నా నామాన్ని ఆలంబనంగా చేసుకుని నా మాటకి నా మాటనే నువ్వు ప్రమాణంగా పెట్టుకుని జీవించు. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. నీ అహంకారం చెప్పిన మాట, నీ మనస్సు చెప్పిన మాట కాదు నీకు ప్రమాణం. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించు. అలా జీవిస్తే, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే నన్ను స్మరించుకుంటా అంటే అంటాడు కృష్ణుడి గీత. నాకు పుష్పం ఇయ్యి, నాకు పండు ఇయ్యి. పుష్పం దొరకలేదా నీకు? పండు దొరకలేదా? ఆకు ఇయ్యి. ఆకు కూడా దొరకలేదా? నీళ్ళు ఇయ్యి. అంటే దాని అర్థం ఏంటి చెప్పమంటారండి? అక్కడ ఆయన తీసుకునేది, ఆయన తీసుకునేది పుష్పం కాదు, ఆయన తీసుకునేది పండు కాదు. ఆ పండు ద్వారా మన భక్తిని తీసుకుంటున్నాడు, మన తరింపు చేయటానికి. అది మర్చిపోకండి. ఆయన ఒక ఆకు ఇస్తామనుకో, నాకు ఆకు ఇమ్మంటే అక్కడ ఆకు కాదు ఆయన తీసుకునేది. ఆకులో ఉన్న మన ఆకు ఇచ్చేటప్పుడు మన భక్తిభావం ఆయన తీసుకుంటున్నాడు. ఎందుకు? అది ఉంపు పెట్టి మన తరింపు చేయటానికి. ఆకు కూడా దొరకలేదా? పుష్పం కూడా దొరకలేదా? పండు కూడా దొరకలేదా? నీళ్ళు అయినా అయ్యి. అంటే అక్కడ నీళ్లు కదా ఆయన తీసుకుంటాడంట. ఆ నీళ్ళు ఇచ్చేటప్పుడు మన భక్తిభావం తీసుకుని ఇస్తాడు, మనకు ముక్తిని ఇస్తాడు. ముకుందుడు ముక్తిని ప్రసాదించేవాడు. ముకుందుడు నారాయణుడు. మీరు పెద్ద ఎక్కువ కష్టపడిపోవక్కర్లేదు. మీరు ఇంటికారి ఒంటరిగా కూర్చుని మీ పని మీరు చేసుకోండి. ఇంటికారి మీ పని మీరు చేసుకుని పని ద్వారా కూడా భగవంతుని ఆరాధించండి. మనం నోటి ద్వారా ఆరాధిస్తున్నాం, పని ద్వారా కూడా భగవంతుని ఆరాధించాలి. పని ద్వారా గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే, ఈ కర్మలన్నీ కూడా జ్ఞానంలో పరిసమాప్తం అవుతాయి. వండర్ఫుల్. మొదటిది కర్మ, చివరిది జ్ఞానం. మొదటిది కర్మ, చివరిది జ్ఞానం. నువ్వు చేసే కర్మ, నీ చేతితోడు చేసే కర్మ, నువ్వు నోటితోడు మాట్లాడే మాట, నీ వ్యవహార శైలి, నీ దైనందిన జీవితం, నువ్వు చేసే దానాలు, స్నానాలు, ధర్మాలు, ఇవన్నీ కూడా ఆ మహాజ్ఞానంలో, ఆ చైతన్యంలో, పరమేశ్వరుడిలో, ఆత్మజ్ఞానంలో, అమృతానుభవంలో, ఆ చిట్టారి కొమ్మలో. అమృత చిట్టారి అనకూడదు, మళ్ళీ చిట్టారంటే మొదలు వస్తుంది. మొదలు లేని, చివరు లేని ఆనంద స్థితిలో అక్కడికి తీసుకెళ్లిపోతే నేను లయం చేస్తాయి. అక్కడ మళ్ళీ మొదలు మొదలు, చివర చివర, చివరి అంటే మొదలు వస్తుంది, మొదలు వస్తుంది, చివరి వస్తుంది. దానికి మొదలు లేదు, చివరి లేదు. వాడి నారాయణుడు. ఈ కర్మలన్నీ కూడా అక్కడికి తీసుకెళ్లి చేర్చాలి. అలా మాట్లాడండి. మాట హేతవుగా మాట్లాడండి, అన్నం మితంగా తినండి. అన్నం మితంగా తినండి, మాట హేతవుగా మాట్లాడండి. ఇలా ఉంటే ఎక్కడికి ఈ కర్మలన్నీ, ఈ నువ్వు చేసే కర్మలన్నీ ఎక్కడ సమాప్తం అవుతాయి? జ్ఞానంలో సమాప్తం అవుతాయి. ఆ రేవికి వెళ్ళిపోతావు. అలా చెయ్యి కర్మ. కర్మ చెయ్యి, తెలిసిండి చెయ్యి. కర్మని కర్మని నేను బంధించేలా నువ్వు చెయ్యొద్దు. నువ్వు చేసే కర్మ యోగం అయిపోవాలి. యోగం అయితే జ్ఞానంలో నీ కర్మలన్నీ సమాప్తం అయిపోతాయి, ముగింపు అయిపోతాయి. మోక్షస్థితిని పొందుతావు, మోక్ష సుఖాన్ని పొందుతావు. మోక్ష సుఖం పరుగు లేనిది, విరుగు లేనిది, అనుభవించగలది, వెగటి ఉండదు. అది శాశ్వతం. ఎవడైతే ఈ మూడు గుణాల్లోంచి బయటకు వచ్చాడో వాడే మోక్ష సుఖానికి అర్హుడు, వాడే మోక్షాన్ని పొందుతాడు. అర్జున మరి ఎలా పొందుతాడు? ఉడికి మూడు గుణాల్లోంచి బయటకు వచ్చేయమని నువ్వు వీళ్ళు చెబితే సరిపోతుందా? నా పాదాలైంది భక్తి కలిగి. ఈ సృష్టికర్త పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు, ఈ ప్రభువు ఒక యజమాని ఉన్నాడు. ఉన్నవాడు ఆయనే మనం అసలు లేనే లేవు. మన పొగరబోతానం కొలిది మనం ఉన్నాం అనుకుంటున్నాం. అరే భగవంతుడే ఉన్నాడు, మనం లేము. అన్ని కాలాలు, ఏ కాలంలోనే మనం లేము, అన్ని కాలాల్లోనే ఆయన ఉన్నాడు. అది తెలియకపోవటం వల్ల మనకు అహంకారం వస్తుంది. అంటే ఈశ్వరుడి పట్ల మనకు సజీవమైన విశ్వాసం ఉంటే, మన మనస్సును తీసుకెళ్ళిన పాదాల మీద పెడితే, ఈశ్వరుడి పాదాల మీద మన మనస్సును కనుక పెడితే మనకి వ్యక్తిభావం నశిస్తుంది. మనకి వ్యక్తిభావం నశిస్తుంది. వ్యక్తిభావం నశిస్తే దేహం కేంద్రంగా పెట్టుకుని నీకు తలంపులు రావు, నిన్ను బంధించే తలంపులు రావు. ఏదైతే నేను నేను అంటున్నాము, దేహానికి పరిమితమైన నేను ఏదైతే నేను అనేప్పటికీ, ఏ దేహం అయితే స్ఫురిస్తుందో, ఏ అహంభావన అయితే స్ఫురిస్తుందో, ఏ బుద్ధి అయితే స్ఫురిస్తుందో, నేను అనేటప్పటికీ మనకు దేహభావనే కదా ఉంటా. ఈ నేను తీసుకెళ్లి భగవంతుని పాదాలయంలో సమర్పిస్తే నువ్వు త్రిగుణాల్లోంచి బయటపడతావు, వ్యక్తిభావంలోంచి బయటపడతావు. ఈ గుణాలే నీకు వ్యక్తిభావన కలగజేస్తాయి. వ్యక్తిభావంలోంచి బయటపడతావు, సెపరేట్నెస్ లోంచి బయటపడతావు. అది ఎటువంటి ఆనందం అనుకుంటున్నావు? ఆత్మానందం అది సెక్స్ ప్లేటర్ కాదు, ఇప్పవర ప్లేటర్ కాదు, వెల్త్ ప్లేటర్ కాదు, చుట్టాల ప్లేటర్ కాదు. ఆత్మానందం అంటే విషయానందం. మనకి విషయానందం ఒకటి తెలిసి మిగతా ఆనందాలు తెలియవు. బ్రహ్మానందం ఎప్పుడు రుచి చూడలేదు మనం. మన రుచి అసలు చూడలేదు, వినలేదు. అంటే పెద్దలు అంటారు వినందాలు చూసాను, ఆ రెండూ లేవు మనకి. మనకి ఇంకా విషయానందం తెలుసు. మనకి పవర్ ఏదైనా ఎప్పుడు కొంచెం పవర్ వచ్చిందనుకో, మనకు ఆ పవర్ ఎప్పుడైతే తెలుసు. ఏదైనా 4 రూపాయలు చేతికి వచ్చిందనుకో, వెల్త్ పవర్ అంత ధనవంతం ఎంసం తెలుసు. వెల్త్ ప్లెజర్, సెక్స్ ప్లెజర్, పవర్ ప్లెజర్, ఫేమ్ ప్లెజర్. నీకు ఏమైనా బాగా గౌరవం ఉందనుకోని ఆ గౌరవంతో దాదాపు కలబడిపోవటం గౌరవంతో. వెల్త్ ప్లెజర్, సెక్స్ ప్లెజర్, పవర్ ప్లెజర్, వీటితో ఎలా ఉండదు అది. ఇవన్నీ పరిణామాలు, ఇవన్నీ దుఃఖాన్ని తీసుకొస్తాయి. అది ఎలా ఉండదు, అది స్వాతంత్ర భారతి. అంటే రాముడంటే ఉరికే రూపం ధరించి మనకు కనిపిస్తున్నాడు. బర్త్ లెస్, డెత్ లెస్, అట్రిబ్యూట్ లెస్ గుణ. ఈ 3 గుణాలకు అతీతుడు, ఈ చావుకు అతీతుడు, పుట్టికి అతీతుడు. వాడే రాముడు, వాడే నారాయణుడు. అసలు మనకు భక్తి ఉంటే శాస్త్రం మాటకు రుచి తెలుస్తుంది. మనం 105 డిగ్రీలు జ్వరం చోటు కాలిపోతా అంటే ఇంకా అన్నం రుచి, కూర రుచి మనకేం తెలుస్తుంది? మనకు అసలు భక్తి అంటే ఉంటే ఆ శాస్త్రంలో చెప్పిన మాట రుచి తెలుస్తుంది, విలువ ఆ మాట విలువ తెలుస్తుంది. అసలు మనకు భక్తి ఉంటే, మనకు భక్తి లేనప్పుడు ఆ శాస్త్రంలో విలువ తెలియదు. అంటే పూర్వం గురువులు ఇలా చెప్పేవారు కాదు. ఎవరికైతే జిజ్ఞాస కలిగి, ఎవడైతే శ్రద్ధ కలిగి, ఎవరికైతే ముముక్ష ఉందో వాళ్ళకే బోధించేవారు. ఎవరికైతే ముముక్షత్వం ఉన్న వాళ్ళకే మోక్షం గురించి చెప్పేవారు. ఆ జిజ్ఞాస ఉన్న వాళ్ళకే ఆత్మజ్ఞానం గురించి బోధించేవారు. ఆత్మజ్ఞానం గురించి బోధించేటప్పుడు ఆత్మజ్ఞానం గురించి, ఆత్మజ్ఞానం సంపాదించడానికి నువ్వు ఎంత కష్టపడ్డావు, అంత కష్టపెట్టావు. ఇతరులని అంత కష్టపెట్టొద్దు నువ్వు, అని బాధ పెట్టకు. నేను ఎంత కష్టపడ్డాను, వీళ్ళందరూ అలా బాధపడిపోరా అలా అనుకోకు. నీ అనుభవాన్ని చిన్న చిన్న మాటలతో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి, ఈ ఆనందానికి అయితే నువ్వు వారసురయ్యో, ఆనందానికి వాళ్ళని కూడా వారసును చెయ్యాలి. గాడ్ ఈజ్ అవర్ మదర్, భగవంతుడు అంటే మనకు తల్లి. ఇప్పుడు మీరు ఏదైనా జీవితంలో కష్టపడ్డారనుకోండి, మా అమ్మాయి కొద్ది ఇలా కష్టపడితే బాగుండు, మా అమ్మాయి కూడా ఇలా కష్టపడితే బాగుండు, మీరు ఎవరైనా అనుకుంటారు అనుకోరు. నేను నా కష్టం ఏదో పడ్డాను, మా అమ్మాయి మటుకి సుఖంగా ఉండాలి, నా కష్టం మటుకి మా అమ్మాయి ఇక్కడ రాకూడదు. మీరే అలా అనుకున్నప్పుడు దేవుడు అనుకోడా? అలా రాగద్వేషాలు తగ్గించుకోండి. రాగద్వేషాలు వేత రాగ భయ క్రోధ కోపాలు తగ్గించుకోండి, ఇష్టాలు తగ్గించుకోండి, అయిష్టాలు తగ్గించుకోండి. దీనివల్ల ఏంటంటే మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. ఆ బాహ్యముఖం అవుతున్న బాహ్యముఖంగా విజృంభిస్తున్న మనసుకి లోచు అంతర్దృష్టి కలగజేసి, దానికి అంతర్ముఖత్వం కలగజేసి, నిన్ను ఆ లోపలటువంటి వ్యక్తిభావాన్ని, ఆ వ్యక్తిభావాన్ని ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో అక్కడికి నిన్ను తోలికెళ్ళటానికి ఈశ్వరుడు మానవ రూపం ధరించి రావటం. ఒక అమ్మగారు అదే మన మొగల్తూరు రాజు, మొగల్తూరు సామ్రా, మొగల్తూరు రాజులు అటువంటి వాళ్ళు ఉన్నారు కదా పూర్వం. అలాగే ఒక పూర్వం ఆ రోజుల్లో ఒక చిన్న రాజ్యానికి రానట్టుండి ఆవిడ, ఆవిడ భగవాన్ దగ్గరికి వస్తుంది. భగవాన్ దగ్గరికి మృదువుగా వస్తుంది, మందంగా వస్తుంది. అంటే కొంతమంది ఏనుగు నడిచినట్టు నడుస్తారు, మన నడకలేంట్లు కాళ్ళు పక్క, చేతుల పక్క. అసలు నడక కూడా కొంతమంది ఏనుగు నడుస్తా అంటే మీరు ఎప్పుడైనా సరే ఏనుగు నడుస్తాను చూడండి, చూసి కలిసి చూడాలని మనకు మోకాళ్ళ నొప్పులతో మనం ఎక్కడ నడుస్తాం లేదు. పెళ్లి కూతురికే మోకాళ్ళ నొప్పులు ప్రారంభం, పెళ్లి కొడుకు మోకాళ్ళ నొప్పులు. భగవాన్ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏమంటే అమ్మాయికి మోకాళ్ళ నొప్పులు అంటే భగవాన్ అడుగుతుంది ఏమై అదేం మాటలు, ఇంకా అమ్మాయికి పెళ్ళి అవ్వనవి ఏంటి అని వరట భగవాన్. అమ్మాయికి మోకాళ్ళ నొప్పులు అని అడుగుతున్నావు ఏంట్రా, అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వనివ్వరా, ఏదో కృష్ణస్వామి అమ్మాయికి పెళ్ళి అవ్వనివ్వ కృష్ణస్వామి చెప్పాడు నాకు. ఏమంటే ఈ అమ్మాయికి మోకాళ్ళ నొప్పులు అన్నట్టు పాపం ఒక అమ్మాయి చూడటానికి వస్తున్నాయి, అమ్మాయికి ఇంకప్పుడు పెళ్ళి అవ్వలేదంటే కృష్ణస్వామి ఇంకా అమ్మాయికి పెళ్ళి అవ్వనివ్వ అని అన్నాడు. వాళ్ళు ఎంత దయామాయిలో చూడ, అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వనివ్వా నువ్వు, మీరు ఎప్పుడైనా ఏనుగు నడిచేటప్పుడు చూడండి మనం చూసి కలిసి చూడాలనిపిస్తుంది. అలా నడిచి వస్తుంది అట్ని భగవాన్ దగ్గరికి అంటే సహజంగా దేశానికి చిన్న రాజ్యానికి రాని ఆవిడికి మందంగా వస్తుంది అట్ని, బాగా స్పీడ్గా మన గంతులు గంతులు వేసుకుంటూ వచ్చేటట్టు అంటే టీవీగా వస్తుంది, మందంగా వస్తుంది అట్టండి, మృదుగా మాటలు మృదుగా మాట్లాడుతుంది అట్టండి. భగవాన్ దగ్గరికి వచ్చి మందంగా స్లోగా ఏనుగులాగా నడిచి వచ్చింది అట్టండి రావటం, మాట్లాడటం ఎలా మాట్లాడుతుంది అట్టండి, మృదుగా మాట్లాడుతుంది అట్టండి, మృదుగా తలస్ఫుటంగా మాట్లాడుతుంది అట్టండి. ఆ మాట తింగరకు మామూలుగా తింగరంగరగా కాకుండా అండి, ఆ మాట స్లోగా మాట్లాడుతుందటండి, స్థిరంగా మాట్లాడుతుందటండి, మర్యాదగా మాట్లాడుతుందటండి, మృదుగా మాట్లాడుతుందండి, మాటకి ఎంత గ్యాప్ ఇవ్వాలో గ్యాప్ ఇచ్చి మాట్లాడుతుంది. మనం మాట్లాడుతుంటే మనకి తెలియదు ఎదుటోళ్ళకి తెలియదు, మన తెలుగులో మాట్లాడుతుంటే ఇంకో అనువాదం ఉండాలి, తెలుగుకి తెలుగు అనువాదం అండి. మళ్ళీ ఎలా మాట్లాడుతుందండి, హౌ టు టాక్, ఎలా మాట్లాడుతుంది, మృదుగా మాట్లాడుతుంది, మృదుగా మాట్లాడుతుందని బ్యాలెన్స్ స్ఫుటంగా అంటే మాట ఎదటి వాడికి వినపడేలా మాట్లాడుతుంది. కొంతమంది ఎలా మాట్లాడతారంటే మనకి వినపడక్కర్లేదు, వాళ్ళ చెవులకి ఆ మాటలు వినపడవు, వాళ్ళు మనకి వినపడక్కర్లేదు, కొంతమంది మాట్లాడుతుంది వాళ్ళ చెవులకి ఆ మాటలు వినపడవు. అంచేది ఈ మధ్యన ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు కేవలం గ్రూప్ డిస్కషన్ పెడుతున్నారు, మీరు మాట్లాడుకోండి 10 మంది కూర్చుని మేము వింటామని. ఎలా మాట్లాడుతున్నారు, ఎదుటి వాళ్ళకి వినపడేలా మాట్లాడుతున్నారా, తెలుసుంది తెలుస్తుందని చెబుతున్నారా, తెలియదు మనకి ఎప్పుడు కూడా గ్రూప్ డిస్కషన్లో ఏం చేయ మనకు తెలియకపోతే తెలియదని చెప్పేయాలి, వాళ్ళకి సంతోషం వస్తుంది, వీడు డాబులు కొట్టి మనిషి కాదు, వీడికి ఉద్యోగం ఇద్దాం అనిపిస్తుంది. మనకి ఏదైనా తెలియదు అనుకోండి తెలియదు అని చెప్పేయాలి, తెలుసుంటే తెలుసుందని చెప్పవచ్చు, లేకపోతే ఆ విషయం నాకు తెలియదండి అని చెప్పవచ్చు. వీళ్ళు నిజంగా వీళ్ళు నటిస్తున్నారా, వీళ్ళ మాట స్ఫుటంగా ఉందా, ఎదుటి వాళ్ళకి అర్థం ఇలా మాట్లాడుతున్నారా. ఈ మధ్యన బీవి రాజు గారు అమ్మాయిల కాలేజీని, ఇద్దరు అమ్మాయిలకి పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి ఇద్దరు, అందులో అదేదో వరల్డ్ కంపెనీ పెద్ద కంప్యూటర్ కంపెనీలో చాలా పెద్ద కంపెనీ. ఒక అమ్మాయి నాగిళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి రాజుల అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలకు వచ్చింది బీవరాజు గారికి, అది కంప్యూటర్ కంపెనీ అంటే పెద్ద కంపెనీ అది ఏదో సాఫ్ట్వేర్ అది, ఇద్దరు అమ్మాయిలకు వచ్చింది అంటే ఇద్దరు అమ్మాయిలతోటి మిగతా అబ్బాయిలు కూడా సమానంగా వచ్చేసారు మార్పులో. కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు అమ్మాయిలు చక్కగా మాట్లాడారు, చక్కగా సంస్కరించినట్టు, కంగారు లేకుండా, కంగారుగా మాట్లాడకుండా అబ్బాయిల కంటే వీళ్ళిద్దరూ మాట్లాడారట. అప్పుడు చెప్పేశారట, మిమ్మల్ని తీసుకో మార్కులు మీకు సమానంగా వచ్చినాయి, మాట్లాడే పొందికి అమ్మాయిలు ఇద్దరికి బాగుందని చెప్పేసి అమ్మాయిలు ఇద్దరిని తీసుకున్నారు. అందుకే గ్రూప్ డిస్కషన్ అని పెడుతున్నారు ఈ మధ్య. మార్కులు మీకు బాగానే వచ్చినాయి కానీ మాట పొందికి లేదు. అందులో ఒక అమ్మాయి ఏ చేసినోరు అమ్మాయి, ఇంకొక అమ్మాయి నాగిళ్ళ అమ్మాయి, నాగిళ్ళ అమ్మాయికి ఒక అమ్మాయికి వచ్చింది. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు వినపడుతుంది అనుకోండి, రంకులు వేసినట్టు మాట్లాడకూడదు, కేకలు బొబ్బలించకండి. కొంతమంది దగ్గరలో కూడా బొబ్బలు వేసినట్టు మాట్లాడతారు, మాకు చెవులు లేదని చెప్పినా అలాగే మాట్లాడతారు. అయితే ఇప్పుడు ఎలా వస్తుందండి, ఎలా మాట్లాడిందండి, మామూలుగా ఏనుగు నడిచి వచ్చినట్టు వచ్చిందటండి, స్ఫుటంగా మాట్లాడుతుంది. ఆ మాట్లాడే పద్ధతి ఎలా బాగుందో చూడండి, ఈరోజు నాకు అదృష్టం, ఈ రోజులో ఈరోజు నేను నా జీవితంలో కలకాలం చిరకాలం జ్ఞాపకం పెట్టుకునే రోజు. మామూలు రోజులకి ఈ రోజుకి తేడా ఏంటంటే ఈ రోజునే మిమ్మల్ని చూసి అదృష్టం కలిగింది. వండర్ఫుల్ ప్రజెంటేషన్. రోజులు అన్ని రోజులే, కానీ ఈ రోజు మటుకి నాకు విశేషం ఏంటంటే ఈరోజు నాకు అదృష్టమైన రోజు. అదృష్టమైన రోజులు ఉండొచ్చు, దురదృష్టమైన రోజులు ఉండొచ్చు, కానీ ఈ రోజు మటుకు నాకు అదృష్టమే. ఏం చెప్పి మిమ్మల్ని చూసే భాగ్యం కలిగింది. మిమ్మల్ని చూడటం కూడా సంపదే కదా, మిమ్మల్ని చూడటం కూడా సంపదే. ఇది ఆ భాగ్యం నాకు కలిగింది ఈరోజు. అంటే ఈరోజు నాకు మంచి రోజు. ఈరోజు నాకు మంచి రోజు, మిమ్మల్ని చూసే భాగ్యం కలిగింది. మామూలుగా వెంకటేశ్వర స్వామిని మనం చూసినట్టు కాకుండా నా రెండు కళ్ళతోటి మిమ్మల్ని చూసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామిని చూడండి, ఆ కిరీటం చూస్తే కాళ్ళు చూడండి, ఎవరో కాళ్ళు చూస్తే కిరీటం వెళ్ళు 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 గెంటేస్తారు పట్టుకుని. కిరీటం చూసేటప్పటికే కాళ్ళు చూడండి, ఎవరు కాళ్ళు చూస్తే కిరీటం చూడండి, ఎవరు అలా గెంటేస్తారు కదా. అలా కాదు, నా రెండు కళ్ళతోటి శుభ్రంగా ఆనందంగా చూసుకున్నాను. ఇది నాకు నేత్రానందం, నా నేత్రాలకి ఆనందం. నన్ను ఎవరు గెంటేయటం లేదు. ఎంతవరకు మిమ్మల్ని చూసుకోవాలో అంతవరకు చూసుకుంటున్నాను. ఇది నాకు నేత్రానందం. ఈరోజు మీ వీరిని ఇంకా మిమ్మల్ని చూడటం అయిపోయింది, మిమ్మల్ని చూడటం అయిపోయింది, కానీ మీ మాటలు వినాలని ఉంది. ఇది ఎవరు కల్చర్ లేడు, అంటే సభ్యత తెలుసున్నవాడు. చదువుకి సభ్యతకి కొంతమందికి చదువు ఉన్నా సభ్యత ఉండదు, కొంతమందికి చదువు ఉంటుంది కానీ సభ్యత ఉండదు, సంస్కారం కూడా ఉండదు. అదేదో ఒక రకమైన గిఫ్ట్. అది కేవలం ఆ సంస్కారం అనేది డబ్బును బట్టి రాదు, మనం కాలేజీలో చదువుకున్న దాన్ని బట్టి రాదు. అది ఒక రకమైన భగవంతుడు ఇచ్చిన వరం. కొంతమందికి అందం ఇస్తాడు, కొంతమందికి ఐశ్వర్యం ఇస్తాడు, కొంతమందికి కీర్తిస్తాడు, కొంతమందికి జ్ఞానం ఇస్తాడు, విద్యను ఇస్తాడు, విద్యను ప్రసాదిస్తాడు. అలాగే కొంతమందికి ఏంటి అనుకుంటున్నాం మనం దీనికి ఇప్పుడు, కొంతమందికి అలా సంస్కారం ఉంటుంది. కామరాజు మేడం 4వ తరగతి చదువుకున్నాడు, మెడ్రాస్ చీఫ్ మినిస్టర్ చేశాడు, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు. ఆయనకి ఏదైనా తెలియదు, చూద్దాం, వెయిట్ అండ్ సీ, తొందరపడద్దు, వెయిట్ అండ్ సీ. కొంతకాలం చూస్తేనే కానీ మనకు అర్థం కాదు, పరిస్థితి అర్థమయ్యేటప్పుడు మాట్లాడతాను. మీరు అడిగారు, నేను వెంటనే చెప్పకూడదు, వెయిట్ అండ్ సీ. ఆయన చదువుకున్న 4వ తరగతి అంటే చదువుకి సంస్కారానికి సంబంధం లేదు. కొంతమందికి చదువు లేకపోయినా ఆలోచనలో స్పష్టత ఉంటుంది, మాటలో స్పష్టత ఉంటుంది, వచ్చే తలంపులో స్పష్టత ఉంటుంది. కొంతమందికి అసలు మాటకి లోపల ఉన్న ఆలోచనకి సమన్వయం ఉండదు. మిమ్మల్ని చూశాను, మిమ్మల్ని చూశాను రెండు కళ్ళతో. మనకు రెండు కళ్ళు, శివుడికి 3 కళ్ళు. ఆ 2 కళ్ళతో చూసుకున్నానని చెప్తాను దేవుడు. 2 కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. శివుడికి 3 కళ్ళు. శివుడికి ఎన్ని కళ్ళు? 3 కళ్ళు. 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 అగ్నిహోత్రుడు. శివుడికి 3 కళ్ళు, 1 సూర్యుడు, 1 చంద్రుడు, 3 అగ్ని. ఈ 3 కళ్ళు శివుడు, అగ్నినేత్రం. అగ్ని అగ్నినేత్రంలోంచే స్కందుడు వచ్చాడు. ఆ జ్ఞానం, అగ్ని అంటే అక్కడ జ్ఞానం, జ్ఞాననేత్రం, అగ్నినేత్రం, అందులోంచే స్కందుడు వచ్చాడు. కుమారస్వామి స్కందుడు వచ్చాడు. మయూర వాహనం అదేంటమ్మా? మయూర వాహనుడు, కుంకుమ రక్త వరణం, గుహం సదాహం శరణం ప్రపజ్యే. ఈ శ్లోకం మొట్టమొదట మనం ఈడూరు మీటింగ్లో చదివాం. మయూర నాకు సరిగ్గా జ్ఞాపకం రాదు, ఎప్పుడో చదివాం ఈడూరు మీటింగ్లో. అది మయూర వాహనం, కుంకుమ రక్త వాడ రక్తం, కుంకుమ రంగట్టును సుమారసం సుబ్రహ్మణ్యస్వామి సాదు. కుంకుమ రక్త వర్ణం మయూర మహామచిన్ మహామేధావి, సమగ్రంగా చూడగలడు, సమగ్రంగా చూడగలడు మహామేధావి మహామచిన్. ఈ చివరిది మటుకి జ్ఞాపకం ఉంది. గుహం, గుహ అంటే గుహలో ఉన్న కాపురం ఉండేవాడు. వాడు ఎక్కడ ఉంటాడంటే కాపురం, మన గుహలో ఉన్నాయి కాపురం ఉంటాడు. గుహేశ్వరుడు, గుహేశుడు మన గుహలో, హృదయ గుహలో కాపురం ఉంటాడంటుంది వాడు. గుహం అంటే గుహం అంటే గుహలో, హృదయ గుహలో కాపురం ఉండేవాడు. గుహం సదాహం, ఆ గుహలోని ఈశ్వరుని సదా అహం, నేను ఎల్లకాలము అన్ని కాలాల్లో ఈ కాలం ఆ కాలం లేదు, అన్ని కాలాల్లో శరణం ప్రపంచ నేను శరణం వేడుకుంటున్నాను అటువంటి గుహేశ్వరుడు. ఈ కాలం ఆ కాలం అని లేదు, ఈ కాలం ఆ కాలం అని లేదు అయ్యా. ఎప్పుడు సదా, ఆల్వేజ్ సదా, ఎప్పుడు కూడా నువ్వు గుహలో ఉన్న ఈశ్వరుడు అయ్యా. నువ్వు ఎక్కడో ఉన్న ఈశ్వరుడు కాదు, నా గుహలో ఉన్న ఈశ్వరుడివే, నా గుహలోనే కాపురం ఉంటున్నావు. అట్టి నిన్ను సదా అహం నేను ఎల్లకాలలో ఆల్వేజ్ నేను నిన్ను నేను శరణ వేడుకుంటున్నాను. నిన్ను శరణ వేడుకో, ఏదైతే నిన్ను శరణ వేడుకుంటుందో ఆ శరణగతి పూర్తి అయ్యాక ఇక్కడ ఉన్న వాడు ఎవడా అంటాను నువ్వే. నేనేమన్నా మిగిలితే కదా ఇక్కడ ఉండటానికి, ఇక్కడ మిగిలితే నేను ఉంటాను. కానీ మిగిలితే శరణాగతి పూర్తి కాలేదు, శరణాగతి పూర్తి అయితే ఎవడ మిగలడు ఇక్కడ. ఇక్కడ మిగిలితే ఏడ్చేవాడు ఉంటాడు, కానీ ఇక్కడ ఏం మిగలకుండా ఉంటాయి. ఇంక ఏడ్చేవాడు ఏడవటానికి ఎవడు ఉంటాడు? ఆనందం ఒకసారి ఆనందం వచ్చేసింది అనుకోండి, మనకి ఒక్కసారి ఆనందం వచ్చేస్తుంది, ఆ లోపల నా గుహేశ్వరులోంచి పొంగి ఆనందం వచ్చి మనల్ని ముంచేస్తుంది అనుకోండి, అప్పుడు కూడా మన కళ్ళు నీళ్లతోడి తడుస్తాం. మీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చినప్పుడు కూడా కళ్ళంటి నీళ్ళు వస్తాయి. అలాగే ఆత్మానందం వచ్చి మనల్ని ముంచేస్తుంది అనుకోండి, ఒంటి శరీరం అంతా బగ్గు గగురుపాటు వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు కూడా మన కళ్ళు చెమ్మగిల్లి నీళ్లు కారుస్తాయి. దుఃఖం వల్ల కాదు, ఆనందం వల్ల. ఆనందం నిండిపోయి నిండిపోయి అవయవాలంతా ఆనందంతో నిండిపోయి ఈ కళ్ళు నీళ్ళు నిచ్చెమురుస్తాయి. అది దుఃఖానికి సంబంధించినవి కాదు, ఆనందం ఆనందంలో చూచి కన్నీళ్ళు. అటువంటి ఆనంద బాష్పాలు వస్తాయంటే ఓ నీటి చుక్క మీరు తీసుకుని మీ నోట్లో వేసుకుంటే ఆ నీరు కూడా తీయగా ఉంటుంది, ఉప్పుగా ఉండదు తీయగా ఉంటుంది. ఇంకా చెబుతాను దేవుడి మీ మాటలు, మిమ్మల్ని చూశాను అయిపోయింది, తర్వాత మీ మాటలు వినాలని వచ్చాను నేను. మిమ్మల్ని చూడటం అయిపోయింది, రెండు కళ్ళతో చూసుకున్నాను. ఇంకా తర్వాత పాయింట్ అంటే మీ మాటలు వినాలి, మీరు చెప్పే మాటలు విన్నాను అని చెబుతూ ఆవిడ ఆవిడే పరిచయం చేసుకుంటాంది. నాకేమీ లోటు లేదు, అన్ని భాగ్యాలు ఉన్నాయి, నాకు అన్ని సంపదలు ఉన్నాయి, అన్ని భాగ్యాలు ఉన్నాయి, మా ఇంట్లో నాకు ఈ లోటు ఉందని చెప్పటానికి ఎలా చెప్తాను? నాకేమీ లోటు లేనప్పుడు మా ఇంట్లో ఈ లోటుతో నేను బాధపడుతున్నానని చెప్పడానికి నాకేమి లోటు లేదు, వెలితి లేదు, లోటేమి లేదు. ఇంట్లో చూస్తే సంపదలన్నీ బాగున్నాయి, ఏమీ లోటు లేదు, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, లోటేమి లేదు, అన్నీ ఉన్నాయి. కానీ అన్నప్పుడు కంఠం కొంచెం తేడా వచ్చింది, అక్కడిదాకా సంతోషంగా చెప్పిందటండి. ఈ కానీ అన్న తర్వాత ఈ కంఠంలో కొంచెం తేడా వచ్చింది, అంటే ఈ కంఠంలో కొంచెం విషాద స్వరం, కొంచెం విషాదం. మనకు రొంపట్టినప్పుడు ఉంటుంది చూడండి, బొంగురు గొంతు ఏదో అంటాం చూడండి, అప్పుడు దాకా ఒక గొంతుతోటి మాట్లాడింది, ఇప్పుడు గొంతుకు మారతాం. కానీ అన్న తర్వాత గొంతు మారిపోతుంది, ఈ గొంతులో స్వరం, ఈ స్వర పేటికలోంచి వచ్చి ఆ గొంతు మారుతుంది. ఎవరైనా చక్కగా మాట్లాడుతున్నారనుకోండి సంస్కరింపబడిన భాష మాట్లాడుతున్నారనుకోండి. పూర్వం పార్లమెంట్లో దేశ్ముఖ్ మాట్లాడేవాడు, షెడి దేశ్ముఖ్. ఆయన ఒక్కడే దేశ్ముఖ్ ఇప్పుడు లేడు అనుకోండి, ఆయన హైదరాబాద్లో స్వర్గస్థుడు. ఆయన కొంతకాలం నల్లకుంటలో ఉన్నాడు, హైదరాబాద్ నల్లకుంటలో కొంతకాలం ఉన్నారు దేశ్ముఖ్. ఆయన ఆంగ్ల భాష మాట్లాడుతుంటే దాన్ని ఎవరు దుద్దక్కర్లేదు, మామూలుగా టెక్స్ట్ బుక్లో వేసేయటం తెచ్చి వండర్ఫుల్, దానికి ఎడిటింగ్ అక్కర్లేదు, ఆ భాష ఆదిటీగా తీసుకొచ్చి బిఏలోనే ఇంటర్మీడియట్లోనే ఎంఏ ఇంగ్లీష్లో మామూలుగా వేసేయటం. అది ఆయన సొంతం కాదు, అది భగవంతుడు ఇచ్చిన వరం, అది మర్చిపోకూడదు మనం. అది దేశ్ముఖ్ గారు సొంతం కాదు, ఆ మాట్లాడే శక్తి, ఆ మాట యొక్క పద్ధతి, ఆ ప్రజెంటేషన్, బ్యూటిఫుల్ వండర్ఫుల్ చార్మింగ్ ప్రజెంటేషన్, ఆ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. అది దేశ్ముఖ్ గారు సొంతం కాదు, భగవంతుడు ఇస్తే మనం పుచ్చుకోవడానికి సరిపోతాం, కానీ భగవంతుడు ఇవ్వకుండా మనకి ఏది రాదు, కంఠం కూడా రాదు. కొంతమంది ఇప్పుడు పార్లమెంట్లో అల్లరి తప్పించి పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా లేరు, 54లో మా అమ్మమ్మ కూడా వెళ్ళాము మేము ఢిల్లీ కాశీ అయ్యాను. కొమ్మర మా అమ్మమ్మ కూడా వెళ్ళాము 54లో. అప్పుడు మా కూడా లంక సుందరం గారు అన్నప్పుడు బందర్ పార్లమెంట్ మెంబర్ ఆయన, లంక సుందరం గారు అని ఆయన ఇప్పుడు పార్లమెంట్ మెంబర్. ఆ పార్లమెంట్ మెంబర్ గారు మమ్మల్ని అందరినీ పార్లమెంట్లోకి తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లి గ్యాలరీలో కూర్చోబెట్టారు, గ్యాలరీలో కూర్చోబెట్టారు అనమాట. మమ్మ మీరు ఎంత దూరం వచ్చారో పార్లమెంట్ కూడా చూడండి అని. అప్పుడు గ్యాలరీలో కూర్చున్నాం. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్థాపకుడు దేశ్ముఖ్. ఇప్పుడు అందుకే హైదరాబాద్లో బీజేపీ భవనం కట్టి దాన్ని శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్ అని పేరు పెట్టారు దానికి. ఆ శ్యాంప్రసాద్ ముఖర్జీ మీరు లోపల అప్పుడు ఎప్పటికైనా మాట్లాడుతున్నాడు. 53-54 పోయి మేలు ఎప్పుడు తర్వాత ఒక సంవత్సరానికి ఆయన స్వర్గస్థాడు. బెంగాలీ వాడు, బెంగాలీ వాడైన దేశ్ముఖ్ అపోజిషన్ లీడర్ అయినా. మిస్టర్ నెహ్రూ, యూ హావ్ గాట్ 240 సపోర్టర్స్ ఇన్ దిస్ హౌస్. ఏం కంగారు కంగారు, బట్ అవుట్ సైడ్ ఇన్ దిస్ కంట్రీ విల్ ఇన్ సర్ అగ్నెస్ యూ. మిస్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, యువర్ అపోజిషన్ టు ది బిల్, యూ నాట్ ఏ లాయల్ అపోజిషన్, యూ నాట్ ఏ ఫెయిత్ఫుల్ అపోజిషన్, యూ నాట్ ఏ ట్రూ అపోజిషన్. ఐ సే ముఖర్జీ, నెహ్రూ సమాధానం. శ్యాంప్రసాద్ మాట్లాడుతున్నాడు, ఏ బీజేపీ స్థాపకుడు ఇప్పుడు, అప్పుడే పోయాళ్ళండి. అంటే కంగారు కంగారు కాదు. ఇప్పుడు ఈ రాణిగారు మాట్లాడుతుంటే ఈనాడు మా అమ్మమ్మ కూడా వెళ్ళినప్పుడు ఢిల్లీ మాటలు జ్ఞాపకం వస్తుంది. గత స్మృతి. మిస్టర్ నెహ్రూ, యూ హ్యావ్ గాట్ 242 సపోర్టర్స్ ఇన్ దిస్ హౌస్, అంటే హౌస్ ఆఫ్ ది పీపుల్, బట్ అవుట్ సైడ్ ఇన్ దిస్ కంట్రీ మిలియన్స్ ఆర్ అగనిస్ట్ యూ. కంగారు కంగారుగా మాట్లాడు, బ్యాలెన్స్డ్గా. మిస్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, యువర్ అపోజిషన్ టు ది బిల్ ఈజ్ నాట్ ఏ లాయల్ అపోజిషన్, ఈజ్ నాట్ ఏ ఫెయిత్ఫుల్ అపోజిషన్, ఈజ్ నాట్ ఏ ట్రూ అపోజిషన్. ఐ సే ఆర్నమెంటల్ ఇంగ్లీష్. ఇప్పుడు ఉద్రేకాలు వస్తే కుర్చీల మీద లేచి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఉద్రేకాలు వస్తే ఎవడు కుర్చీలు ఆడే మాట్లాడు, ఇప్పుడు లేచి వెళ్ళిపోయి కొట్టేసుకుంటున్నారు. దానికి ఈ మధ్యన కొత్త పేరు పెట్టారు, చేతి దొరదని. మన వరంగల్ జిల్లా పరిషత్ పేచి వచ్చి ఒకళ్ళు ఎమ్మెల్యేలు ఒకళ్ళు కొట్టేసుకున్నారు. దానికి కొత్త పేరు ఏంటంటే చేతి దొరద, నోటు దొరద. అనవసరమైన మాటలు మాట్లాడుతుంటే నోటు దొరద, ఒకళ్ళు కొట్టేసుకుంటే చేతి దొరద. అది దొరద, ఇది దొరదని. అసలు ఇంకోటి, మనకి ఎప్పుడన్నా పార్లమెంట్లో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మనం మాట్లాడవచ్చు, మన కుర్చీలోంచి వేసి ఎదకెళ్ళి మీద పడిపోకూడదు. అయితే వాళ్ళు మన అభిప్రాయం మన కుర్చీలో కూర్చొని చెప్పాలి. ఇప్పుడు నోటి దొరద అయిపోతాం, చేతికి దొరద వస్తాం. ఇదంతా ఈ రాణి గురించి వస్తుంది. ఈవేళ ఇదంతా ఈ రాణి వచ్చింది కదా, మాట్లాడుతుంది కదా, ఆమె కంఠం కొంచెం మళ్ళీ కంఠం మారుతుంది కొంచెం. ఏమైనా మాట్లాడుతుందంటే నాకు నాకేమి లోటు లేదు, అన్నీ ఉన్నాయి. మనం బాహ్యంగా చూస్తే, భౌతికంగా చూస్తే నాకు ఈ కొరత ఉందని చెప్పడానికి వీలేదు, చెప్పకూడదు కూడా. లేనప్పుడు కొరత, లేనప్పుడు కొరత ఉందని చెప్పుకోకూడదు మనం. కొంతమంది ధనం ఉండి భేదార్పులు ఆడతారు, చాలా చెడ్డది. కొంతమందికి ధనం ఉంటుంది, ఎప్పుడు భేద మాటలు చెప్తూ ఉంటారు. మీరు ఒక మాట చెప్తాను, మీరు ఎక్కడ చెప్పకండి, ఈ లండన్లో విన్నాను ఈ సామెత నేను. మళ్ళీ ఈ మాట మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి, మీరు ఎక్కడ ఎక్కడ మర్చిపోతూ ఉండండి. ఇక్కడ మాటలు అక్కడ, ఇక్కడ మాటలు ఏం చెప్పకండి. నేను లండన్లో విన్నాను ఈ మాట. పరసు నిండా ఉందనుకోండి, ఆ నిండా ఉన్న పరసు తగ్గుతుంటే హృదయం నిండుతుంది. పరసు నిండుగా ఉంటే హృదయం నిండుగా ఉండదు, పరసు కొంచెం పరచబడతా అంటేనే హృదయం నిండుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాం అంటే పరసు నిండుగా ఉండాలి, హృదయం కూడా నిండుగా ఉండాలని. మళ్ళీ ఈ మాటలు ఎక్కడికి మోసుకెళ్ళకండి మీరు, ఇది లండన్లో మాటలు. మనకి పరసు నిండుగా ఉండాలి, హృదయం కూడా నిండుగా ఫుల్గా ఉండాలి. పరసు ఫుల్గా ఉండాలి, హృదయం ఫుల్గా ఉండాలి. అలా కాదు, పరసు కొంచెం ఎంతో కొంత లావుదనం తగ్గించిన పరసుగా అప్పుడు హృదయం నిండుగా ఉంటుంది. ఆ పరసు బాగా ఎత్తుగా ఉందనుకుని కొంచెం అది తగ్గించండి కొంచెం, అప్పుడు హృదయం నిండుతుందని. మనం ఏమనుకుంటున్నాం అంటే పరసు నిండుగా ఉండాలి, హృదయం కూడా నిండుగా ఉండాలి. స్నానం ఎంత ముఖ్యమో, స్నానం ఎంత ముఖ్యమో జ్ఞానం కూడా అంతే ముఖ్యం, జ్ఞానం కూడా అంతే ముఖ్యం. స్నానం ఎంత ముఖ్యమో, దానం కూడా అంతే ముఖ్యం, అంతే ముఖ్యం, జ్ఞానం కూడా అంతే ముఖ్యం. మనకి స్నానం యొక్క విలువ తెలుస్తుంది, కానీ దానం విలువ తెలియటం లేదు, జ్ఞానం విలువ తెలియటం లేదు. కానీ స్నానం ఎంత ముఖ్యమో దానం కూడా అంతే ముఖ్యం, జ్ఞానం కూడా అంతే ముఖ్యం. ఆ వివేకం, ఆ విచక్షణ, జ్ఞానం అంటే కేవలం మీరు ఆత్మజ్ఞానం అనుకోక్కర్లేదు, ఈ వివేకం, విచక్షణ, విభజన, ఏది ఆచరించదగింది, ఏది ఆచరించకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది చెయ్యదగింది, ఏది చెయ్యకూడదు, ఏది వినదగింది, ఏది వినకూడదు, ఆ వివేకం, అది కూడా. స్నానం ఎంత ముఖ్యమో, ఆ దానం ఎంత ముఖ్యమో, ఆ జ్ఞానం, ఆ వివేకం, ఆ విచక్షణ, ఆ డిస్క్రిమినేషన్, అది కూడా అంతే ముఖ్యం. వేదంలో చెప్తాడు, నువ్వు చేసే, ఇప్పుడు చూడండి, నది చాలా వంపులు తిరిగి సముద్రంలోకి వెళుతుంది, నది చాలా వంపులు తిరిగి నదిలో సముద్రంలోకి వెళుతుంది. అలాగే నువ్వు ఒక మాట మాట్లాడు, ఒక కర్మ చెయ్యి, ఒక యజ్ఞం చెయ్యి, ఒక దానం చెయ్యి, ఇంకో మంచి పని చెయ్యి, ఇవన్నీ కూడా ఇక్కడ ఆత్మజ్ఞానంలో సమాప్తం అవ్వాలి. నది వెళ్ళి సముద్రంలో ఎలా సమాప్తం అవుతుందో ఇవన్నీ కూడా జ్ఞానంలో సమాప్తం అవ్వాలి. అట్టి మాట మాట్లాడు, అట్టి కర్మ చెయ్యి, అట్టి ఆలోచన రాని అంటాడు వేదములో. దత్తాత్రేయుడంటాడు, చంద్రుడు మన గాలి గురువు, జోలపాలన అయిపోయింది. జోలపాలన ఏమని చెప్పాడంటే, దత్తాత్రేయుడు నాకు గాలి గురువు, ఇవేళ చెబుతున్నాడు చంద్రుడు కూడా నా గురువే అంటున్నాడు. కొంతమంది పాపం వాళ్ళ చేత వీళ్ళు చేత మాటలు పడి వాళ్ళు చల్లగా ఉంటారు, మనం వాళ్ళ దగ్గర కూర్చుంటే చల్లటి మాటలు చెప్తారు. భగవాన్ అంతటి వాడు కూడా ఎవడన్నా బాధపడతాంటే ఏమండి ఈ జీవలక్షణాలు ఎలా భరిస్తున్నారు మీరు అంటారు. ఆ జీవలక్షణాలు అన్నప్పుడు అశాంతి వస్తుంది, దుఃఖం వస్తుందండి. సుబ్రహ్మణ్య గారు, ఏమిటి జీవలక్షణాలు ఎలా భరిస్తున్నారు మీరు? కొంతమంది అశాంతిని భరిస్తూ వాళ్ళు చల్లగా ఉంటారు, వాళ్ళు దేవతలు. వాళ్ళెవళ్ళు, వాళ్ళు మనుషులు కాదు, దేవతలు. వాళ్ళు చూస్తే క్షోభ అనిపిస్తూ ఉంటారు, కానీ మనకి క్షోభను పంచిపెట్టరు, శాంతిని పంచిపెడతారు, జ్ఞానాన్ని పంచిపెడతారు. సూర్యుడి యొక్క వేడి 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 కిరణాలు వచ్చి చంద్రుడి మీద పడతాయి. సూర్యుడి యొక్క వేడి కిరణాలు వచ్చి ఎక్కడ పడతాయి? చంద్రుడి మీద పడతాయి. ఆ వేడి వేడి కిరణాలని చల్లబెట్టేసి ఆ చల్లటి కిరణాలు చంద్రుడు మనకి ఇస్తాడు. వాడు అని చెప్తే నాకు గురువు అంటాడు దత్తాత్రేయుడు. కొంతమంది అందరి చేత మాట్లాడి, అందరి చేత మాట్లాడి వాళ్ళు చల్లగా మాట్లాడతారు. చంద్రుడు కూడా నాకు గురివే, చంద్రుడు ఎంత చల్లదనం ఇస్తాడు, ఆ చంద్రుడి నుంచి కిరణాలు వస్తాంటే మనకి ఎంత చల్లదనం. ఓ రామా, ఓ రామా, నీ ముఖం ఎంత బాగుంది, చంద్రుడి ముఖంలాగా ఉంది అంటాడు వశిష్ఠుడు. రామచంద్రుడు, ఏమి చంద్రుడు అయ్యారు, ఒట్టి చంద్రుడు కదా రామచంద్రుడు వాడు. నీ ముఖం ఎంత బాగుంది, ఎంత మంచి ఫేస్, ఎంత బాగుంది, ఎలా ఉంది, చంద్రుడి ముఖంలాగా ఉంది అయ్యా. రామచంద్ర, 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 ఇలా మన రామచంద్రుని కూడా గుర్తు చేసుకున్నాం. వాడి పేరుకి వాడు సరిపోయాడు, రామచంద్రుడు వాడి పేరుకి కూడా వాడు సరిపోయాడు. ఇలా రామచంద్రుడు పటం కూడా చూశాను అక్కడ, ఇలా పటం చాలా బాగుంది. రామా, నీ ముఖం ఎంత బాగుంది, చంద్రుడి ముఖంలాగా ఉంది, నువ్వు రామచంద్రుడు అయ్యా. అంటే సౌందర్యం కూడా మనకు రావాలంటే రాదు, అది కూడా భగవంతుడు ఇచ్చిన వరం. మీలో ఎవరైనా చాలా అందంగా ఉన్నారనుకోండి, అందంగా ఉన్నారనుకోండి, అది భగవంతుడు ఇచ్చిన వరం. మీరు ఒకవేళ స్నో రాసుకుని అంచేపు నిలబడుతున్న పౌడర్ రాసుకుంటేనే, ఇప్పుడు మన బ్యూటీవి అక్కడికి వెళతాం అనుకోండి, ఏ ఉన్నాయి కదా, ఇప్పుడు అందం చేస్తున్నారు, వెళతాం, వెళ్ళినా ఏదో తయారు చేస్తారు, ఏదో జుట్టు అనేది తయారు చేస్తారు, మళ్ళీ ఒక గంట సేపు బయటకు వస్తే మళ్ళీ మామూలు అయిపోతాం. అలా కాదు, కొంతమంది అసలు ఎప్పుడు చూసినా అందంగా ఉంటారు, స్మైలింగ్ ఫేస్, స్వీట్ ఫేస్, స్మైలింగ్ ఫేస్, చిరునవ్వుతో ఉంటారు, ఎంత పని చేసినా టైర్ అవ్వరు, అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చారనిపిస్తుంది. ఏ స్వీట్ ఫేస్, స్మైలింగ్ ఫేస్, ఈ సాఫ్ట్ స్పీచ్, సాఫ్ట్గా మాట్లాడతారు, స్వీట్గా కనిపిస్తారు. కొంతమంది మాట్లాడుతుంటే ప్రతి మాట లడ్డే, ఆమ్రం కాదు లడ్డు. ఎవరి వరుడి స్వీట్, ఎవరి వరుడిది లడ్డు. రామచంద్ర, ఇప్పుడు ఎవడు దత్తాత్రేయుడు వచ్చాడు, ఎవడో గాలి అయిపోయింది మనకు, ఆ గాలి గురువు అయిపోయాడు, చంద్రుడు గురువు అంటున్నాడు ఎవడో దత్తాత్రేయుడు. చంద్రుడు ఎందుకు గురువు అటండి? కొంతమంది అన్ని భరించి వాడు చల్లగా ఉంటారటండి, మనకు శాంతిని పంచిపెడతారు. ఆ సూర్యుడిలోంచి వేడి కిరణాలు, వేడి కిరణాలు, వేడి కిరణాలు వచ్చేసి ఈ చంద్రుడి మీద పడతాంటే ఆ కిరణాలన్నింటినీ చల్లబరిచేసి అచ్చా వేడి లేకుండా వాడు అన్ని భరించి, ఆ వేడిని భరించి, సూర్యుడిలోంచి వచ్చే వేడిని భరించి అని మనకు చల్లదనం ఇస్తాడు, చల్లని కిరణాలు ఇస్తాడు, చల్లని కిరణాలు ప్రసాదించి మనకు చల్లదనం ఇస్తున్నాడు. అంటే పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తుంటే చూసి కొద్ది చూడాలనిపిస్తుంది. అంటే చంద్రుడు కూడా నా గురువే. ఆయన ఆయన కష్టాలు అంటే ఆయన వేడి, ఎంత వేడి మధ్యలో ఉన్న ఒక మనిషి వాడు ఇతరులకు ఇచ్చేటప్పుడు చల్లదనాన్ని ఇస్తాడు. అంటే చంద్రుడు అటువంటి వాడు. అంటే చంద్రుడు కూడా నాకు గురువే. ఒకరోజు రాత్రి వశిష్ఠుడు అరుంధతి కూర్చున్నారు ఆరు బయట. మీరు కూడా ఈవినింగ్ టాక్స్ ఉంటుంది, మీరు ఇంట్లో మాట్లాడుకుంటారు ఎప్పుడైనా, దాని ఈవినింగ్ టాక్స్ అంటారు. మీరు మాట్లాడుకుంటే పిచ్చపాట మాట్లాడుకోరా, మాట్లాడుకుంటున్నారా, పిచ్చపాట మాట్లాడుకుంటున్నారా ఎప్పుడైనా? ఈవినింగ్ టాక్స్, సాయంత్రం భోజనాలు అయిపోయాక ఏ పిచ్చపాట మాట్లాడుకుంటుంటారో ఏదో. అలాగే అరుంధతి వశిష్ఠుడు మాట్లాడుకుంటున్నారు, దాని ఈవినింగ్ టాక్స్ అంటారు. ఏదో పిచ్చ అంటే దానికి పెద్ద సబ్జెక్ట్ ఉండదు, దానికి ఏదో పిచ్చపాట మాట్లాడుకుంటూ ఉంటారు అంతే. అప్పుడు అరుంధతి అంటుంది వశిష్ఠుడితోటి, ఏదో మాట్లాడుతున్నాడు, ఈ మాటలకి ఏంటిలేండి, ఆ చంద్రుడి చల్లదనం చూడండి, ఆ చంద్రుడి కిరణాలు చూడండి ఎంత బాగున్నాయి అంటుంది. ఈ మాటలు ఆపుచేయండి, ఆ ఎంజాయ్ చేయండి, ఆ వెన్నెల, ఆ కిరణాలు, చంద్రుడిలోంచి వచ్చే చల్లదనం ఎంజాయ్ చేయండి, ఈ మాటలు ఆపుచేయండి అంటే వశిష్ఠుడు ఏదో చెప్తుంటే ఆపుచేయమంది, ఎంజాయ్ చేద్దాం ఇది ఆ చంద్రుడిలోంచి వచ్చే చల్లదనం ఈవినింగ్ అంటే పిచ్చపాట మాటలు. అప్పుడు వశిష్ఠుడు అంటాడు, అరుంధతి నువ్వు చెప్పింది చాలా బాగుంది, చంద్రుడి వెన్నెలు ఎంత బాగుందంటే విశ్వామిత్రుడి కీర్తి ఎలా ఉందో అలాగుంది. గొప్పదనం ఏంటంటే బాహ్యంగా చూస్తాడు ఇద్దరు శత్రువులు, ఎవడిద్దరిని, వశిష్ఠుడు విశ్వామిత్రుడు, కానీ అక్కడ గుణం ఉంది, వాళ్ళు ఒక మంచి గుణాన్ని అంగీకరిస్తూ వాడి కీర్తి ఉంది, విశ్వామిత్రుడికి ఫేమ్ ఉంది. ఎలా ఉందంటే అరుంధతి అంటే వాళ్ళు గ్రేట్ హార్ట్స్, లార్జ్ హార్ట్స్, బిగ్ బిగ్ హార్ట్స్. అరుంధతి ఈ స్వామిత్రుడికి ఈ చంద్రుడు చల్లదనం, ఈ చంద్రుడి వెన్నెలు ఎలాగ ఉందంటే విశ్వామిత్రుడి కీర్తి లాగా ఉంది. వెళ్ళి మనకు రాణి వచ్చిందండి అడ్డు, సబ్జెక్టులోకి వెళ్లకుండా, నేను గొడవలోకి వెళ్ళకండి, రాణి వచ్చేసింది. అది భగవాన్ సమాధానం మొదలు పెట్టలేదు, రాణే రాణే అన్నీ మొదలు పెడతాను. మిమ్మల్ని రెండు కళ్ళతో చూసుకున్నాను, మిమ్మల్ని రెండు కళ్ళతో చూసుకున్నాను, ఇంక మీ మాటలు వినాలి రెండు చెవులతోటి. రెండు కళ్ళతోటి మిమ్మల్ని చూసుకున్నాను, అయిపోయింది చూడటం అయిపోయింది, ఇప్పుడు రెండు చెవులతోటి మీ మాటలు వినాలి. మాట నెమ్మదిగా సాగించింది, మాట్లాడటం కొంచెం కష్టమవుతుంది కానీ మాట్లాడటం ప్రారంభించింది. ఇది అక్కడ వేగంగా మాట్లాడటం లేదు, మాటల యొక్క వేగం తగ్గింది, మాటల యొక్క వేగం తగ్గింది. నేను కోరేవన్నీ సర్వసాధారణంగా మనుషులందరూ ఏం కోరుకుంటారో, సర్వసాధారణంగా మనుషులందరూ ఏమి కోరుకుంటారో అన్నీ నాకున్నాయి. సర్వసాధారణ అందరూ కోరుకుంటారు కదా, ఏ కోరికలు అందరూ కోరుకుంటారో, అన్నీ కోరుకుంటారు కదా. మరి ధనవంతుడైన భర్త ఉండాలి, అందమైన భర్త ఉండాలి, మంచివాడైన భర్త ఉండాలి, ఏ కోరుకుంటారు కదా అందరిని, అలా అన్నీ నాకున్నాయి. అందరూ మామూలుగా అందరూ ఏం కోరుకుంటారో, నాకేమి లోటు లేదు, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, నాకేమి లోటు లేదు, అన్నీ నాకున్నాయి. నేను కోరదగ్గవన్నీ నాకున్నాయి, ప్రత్యేకంగా ఇంకా అదనంగా కోరి ఏమి నాకు కనిపించడం లేదు, అదనంగా ఏమీ నా కోరి నాకేమి కనిపించడం లేదు. కానీ బట్ కానీ ఒక మనిషి కోరే అన్నీ ఉన్నాయి. ఒక మనిషి కోరే జనరల్గా మానవులు ఏం కోరుకుంటారో అన్నీ నాకున్నాయి, అన్నీ నాకున్నాయి. ఇన్ని మధ్యలో ఇన్ని యొక్క భోగాల మధ్యలో, ఇన్ని భోగాల మధ్యలో, ఇంత సుఖాల మధ్యలో, ఇన్ని సౌకర్యాల మధ్యలో, కానీ నాకు శాంతి మటుకు ఉందని చెప్పలేను. ఒక గురువు మటుకే, ఒక ఈశ్వరుడు మటుకే శాంతి దాత. అసలు అరుణగిరి కాదు శాంతిగిరి, జ్ఞానగిరి. అది అరుణగిరి కాదండి, జ్ఞానగిరి, శాంతిగిరి. శాంతినిచ్చే గిరి, జ్ఞానాన్నిచ్చే గిరి. ఈ భూమి మీద నాకు సుజ్ఞానం ఇచ్చి, నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించి, ఆత్మజ్ఞానం బోధించడమే కాదు దాని అనుభవానికి తీసుకొచ్చి ఈ భూమికి సంబంధించిన మైకం ఓడగొట్టింది నువ్వే కదా అరి నాచలేశ్వరుడా. కోటి విద్యలు కోటి వరకే, ఒక ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానం, అదే సుజ్ఞానం, అదే శాంతిని కలగజేసే జ్ఞానం. మిగతా విద్యలన్నీ కోటి విద్యలైనా కోటి కొరకే. చదువు వలన, చదువు వలన, చదువు వలన, చావు లేని చదువు, చదువు వలన ఎవడు ప్రహ్లాదు, చదువు వలన, చదువు వలన, చదువు వలన, చావు లేని నీవు చావుని జయించే చదువు చదవాలి. శరీరానికి శరీరానికి చావు వచ్చినా శరీరం చనిపోతున్నప్పటికీ నీకు చావు లేదని అనుభూతి కలగాలి. అటువంటి చదువు చదువు, అది ఆత్మ విద్య, అది బ్రహ్మ విద్య. అటువంటి చదువు చదవయ్యా. చదువు వలన, చదువు వలన, చదువు వలన, చావు లేని చదువు, చదువు వలన. నాకు ఆత్మవిద్యని గడిపావు, ఆత్మవిద్యని నేర్పావు, జ్ఞానం నేర్పావు, సుజ్ఞానం నేర్పావు, ఆత్మవిద్యని నేర్పి నేర్పి భూమికి సంబంధించిన మైకుని తీసేసావు. అన్నీ ఉన్నాయి, భౌతికంగా ఏమి లోటు లేదు. భౌతికంగా ఇది లేదని కొరత చెప్పడానికి ఏమి కనపడ, నాకు ఈ లోటు ఉందని చెప్పడానికి, మీ దగ్గర చెప్పడానికి ఏమి పాయింట్ ఏమి లేదు. నాకు నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ నాకు అన్నీ ఉన్నాయి, కానీ శాంతి లేదు. శాంతి ఉంది, శాంతి లేదు, కానీ ఆ శాంతిని సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఏదో అడ్డొస్తుంది అనిపిస్తుంది. ఆటంకాన్ని నా చేతులు నేను తొలగించుకోలేకపోతున్నాను. నాకు శాంతి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ప్రయత్నం చేసినా దాన్ని పొందడానికి ఏదో అడ్డొస్తుంది, ఏదో అడ్డొస్తుందని నాకు అనిపిస్తుంది. ఏది ఏదో అడ్డొస్తుందని అనిపిస్తుంది. అడ్డును తొలగించుకోవాలని అనిపిస్తుంది, కానీ తొలగించుకోలేకపోతున్నాను. అందుకే మీ అనుగ్రహాన్ని అర్థించడానికి వచ్చాను. ఎంత బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. అది బాగా చదువుకున్నవాడు అయ్యి ఉంటుంది. కొంతమంది మాట్లాడితే ఎలా ఉంటుందని, బాబు మీరు మాట్లాడకండి మిమ్మల్ని సత్కరిస్తామని చెప్పాలనిపిస్తుంది. మాట్లాడుకుంటుంటే చాలు సత్కరిస్తాం. మీరు ఊరక ఉండడం చాలు సత్కరిస్తాం. మిమ్మల్ని తగిన రీతిగా బహుమతి బహుమానం ఇస్తాం. మీకు ఊరక ఉండడం చాలు, కొన్ని నోటికి తాళం వేసుకోండి సరిపోతుంది. అది కర్త ఉండదు, కర్మ ఉండదు, క్రియ ఉండదు. అది మాట్లాడతామా లేకపోతే వాగుడా? అది టాకింగా టీచింగా? నాకేదో అడ్డొస్తుంది. రమణ రూపంలో ఉన్న శివ నాకేదో అడ్డొస్తుంది. ఏదో శివుడికి ఒక పేరుంది, త్రిపురాలను సంహరించాడని. ఆ త్రిపురాలను సంహరించిన వాడికే శాంతి. ఆ త్రిపురాలను ఎవడైతే ఎవడైతే దహించలేడో, ఎవడైతే త్రిపురాలను ఎవడైతే కాల్చలేడో, త్రిపురాల నుంచి ఎవడైతే వాటిని తొలగించలేడో వాడికి అశాంతి. ఆడే త్రిపురాలను సంహరించిన వాడు శివుడు. రూపం మార్చుకొచ్చావు రమణ, వేషం మార్చుకొచ్చావు. ఇక వేషం మార్చుకొచ్చావంతే నువ్వు, నీకు మూడో కన్ను లేపైనా శివుడివే నువ్వు, నీ కూడా పార్వతి లేపైనా శివుడివే, నీ కూడా వాహనం నంది లేపైనా ఎద్దు లేపైనా నువ్వు శివుడు. నువ్వేమీ లేకుండా నువ్వు అక్కడే వచ్చేసావు, నువ్వు ఎవడో నాకు తెలియటం లేదని అనుకో. చేతిలో త్రిశూలం, ఆయుధాలు ఏమీ లేవు, ఐదేళ్ళేమో లేకుండా వచ్చేటండి, ఎవడో నాకు గుర్తు తెలుస్తుంది. అంటే ఈ మూడు శాంతికి మూడు అడ్డొస్తాయి. ఇక్కడ మీకు అడ్డొస్తున్నాను కల్పించుకుని చెప్తున్నాను. అవి నాకు ఏదో అడ్డొస్తుంది శాంతి కలగటం, శాంతి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏదో అడ్డొస్తుంది, ఏదో అడ్డొస్తుంది అనిపిస్తుంది. కానీ అగ్ని నా తెలివితేటల వల్ల తొలగించుకోలేని సంగతి కూడా నాకు తెలుస్తాను. అది వండర్ఫుల్ విషయం. నేను ప్రయత్నం చేస్తున్నాను, కేవలం నా తెలివితేటలను తొలగించుకోలేని సంగతి కూడా నాకు తెలుస్తుంది. అశాంతి ఉందని తెలుస్తుంది, దాన్ని నా ప్రయత్నం చేసి నేను తొలగించలేదని సంగతి కూడా తెలుస్తుంది. అది తెలుస్తుంది, ఇది తెలుస్తుంది. అది దాన్ని విచక్షణ అంటారు. దాన్ని ఏమంటారు? విచక్షణ అంటారు. అంటే మనకి శాంతి రావటానికి అడ్డొచ్చి మూడు. ఒకటి స్థూల శరీరం, ఒకటి స్థూల శరీరం, రెండు సూక్ష్మ శరీరం అంటే మనస్సు, మూడు కారణ శరీరం అజ్ఞానం. మూడు శరీరాలు ఉన్నాయి మనకి, వీటిని త్రిపురాలు. వీటిని జయించిన వాడు కానీ శాంతిని పొందలేడు. ఆ నా ఎంతటి దాన్ని జయించలేను, నీ కృపను అర్థించడానికి వచ్చాను, జ్ఞాన భిక్షని అర్థించడానికి వచ్చాను. అంటే ఈ స్థూలదేహంతో తాదాత్యం పొందిన, లోపల మనస్సుతో తాదాత్యం పొందిన, నన్ను ఐడెంటిఫికేషన్ విత్ ద ఫిజికల్ బాడీ, నన్ను ఐడెంటిఫికేషన్ విత్ ద మైండ్, నన్ను ఐడెంటిఫికేషన్ విత్ ఇగ్నోరెన్స్. నీకు ఎక్కడ దేహంతో తాదాత్మ్యం వచ్చినా, నీ మనస్సుతో తాదాత్మ్యం వచ్చినా, లోపల నీకు ఉన్న అజ్ఞానంతో తాదాత్మ్యం, నీకు శాంతి దొరకదు, శాంతి లభ్యం కాదు. మీ ఆయనకి ఏదైనా తలకాయ పోటు వచ్చింది అనుకోండి, అనుకోండి మీ ఆయనకి తలకాయ, మీకు కూడా తలకాయ పోటు వచ్చేస్తుంది. ఏం చేత? మీ ఆయన కాబట్టి. మీ ఆయనకి తలకాయ పోటు వస్తే మీకు కూడా వస్తుంది. దాని అటాచ్మెంట్ అంటారు. దాన్ని ఏమంటారు? ఐడెంటిఫికేషన్ విత్ అవర్ హస్బెండ్, అటాచ్మెంట్ విత్ అవర్ హస్బెండ్. అలాగే నీ హస్బెండ్ తోటి నీకు ఎలాగైతే తాదాప్యం ఉంటుందో, అలాగే నీ శరీరంతో నీకు తాదాప్యం ఉంటుంది, నీ మనస్సుతో నీకు తాదాప్యం ఉంటుంది, నీ లోపల ఉన్న అజ్ఞానంతో నీ అహంకారంతో నీకు తాదాప్యం ఉంటుంది. నీ అహంకారాన్ని ఎవరైనా గాయపరిస్తే అశాంతి వస్తుంది, నీ మనస్సును ఎవరైనా గాయపరిస్తే అశాంతి వస్తుంది, నీ దేహాన్ని ఎవరైనా గాయపరిస్తే అశాంతి వస్తుంది. ఈ మూడట్ని జయించిన వాడు శాంతి సామ్రాజ్యానికి చక్రవర్తి. బాడీతో తాదాప్యం ఉన్నా, మనస్సుతో తాదాప్యం ఉన్నా, లోపల అహంకారంతో తాదాప్యం ఉన్నా, అజ్ఞానంతో తాదాప్యం ఉన్నా, అశాంతి తప్పదు. ఈ మూడట్లోంచి విడుదల పొందిన వాడే శాంతి. వాడికే శాంతి, వాడికే సుఖం, వాడికే ఆనందం, వాడే జన్మరాహిత్యం, వాడే జన్మ పరంపరలోంచి, జన్మ చక్రంలోంచి విడుదల పొందుతాడు. కాల చక్రం, విష్ణువు చేతిలో చక్రం ఉంటుంది. ఏది? విష్ణు చక్రం. విష్ణువు చేతిలో ఏముంటాయి? చక్రం ఉంటుంది, అది కాల చక్రం. ఆ కాలచక్రంలో జీవకోటిని తిప్పుతూ ఉంటాడు. మళ్ళీ ఆయన ఇడిపించాలి ఆ కాలచక్రంలో. అందుకే ఆయన ఆశ్రయించాలి, ఆరాధన. ఆయన చేతిలో చక్రం ఉంటుంది, కాలచక్రం. కాలాన్ని అలా తిప్పుతూ ఉంటాడు, కాలాన్ని అలా తిప్పుతూ ఉంటాడు. కాలాన్ని జయించాలి, కాలాన్ని జయించాలి, కోరికని జయించాలి. కాలం ఎక్కడుంది? కాలం ఎక్కడుంది? మనస్సులో ఉంది. కోరిక ఎక్కడుంది? మనస్సులో ఉంది. దాన్ని కూడా జయించాలి. మీ దేహాన్ని ఎవరైనా నిందించారనుకోండి, మీ దేహాన్ని మేము ఏమైనా స్తోత్రం చేశారనుకోండి, అందులో ఊగిసలాడుతున్నారనుకోండి, అంటే మీకు దేహంతో తాదాప్యం. మీ దేహంతో తాదాప్యం ఉన్నా, మీ మనస్సుతో తాదాప్యం ఉన్నా, లోపల మీకు ఉన్న అజ్ఞానంతో తాదాప్యం ఉన్నా, మీకు శాంతి రాదు, వచ్చే సమస్య లేదు. ఈ త్రిపురాలను జయించిన వాడు శివుడు ఒక్కడే, వాడే త్రిపుర సంహారకుడు, వాడే పరమాత్మ, వాడే బ్రహ్మం, వాడే ఇంద్రుడు, వాడే జ్ఞానం. అంటే శాంతి నాకు లేదంటే అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. శాంతి లేదంటే మూడాటిని జయించిన వాడికి కానీ శాంతి కలిగి, నువ్వు శాంతి మలై, జ్ఞానం మలై. నువ్వు జ్ఞానం అవ్వకుండా శాంతిని ఇచ్చేయకుండా, నువ్వు జ్ఞానాన్ని ఇచ్చేయకుండా, నువ్వు శాంతిని ఇస్తావని, నువ్వు జ్ఞానం ఇస్తావని ఈ కాలచక్రంలోంచి నువ్వు విడుదల చేస్తావని, ఇవన్నీ నువ్వు చేస్తున్నావు. నువ్వు చేస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు అనుకుంటావు. నువ్వు చేస్తున్న సంగతి నేను చెబుతున్నాను. నీకు ఇష్టం లేని పని చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు అని నా చరేశ్వరుడా. అంటే ఆయన చేసే పని ఇతర వాళ్ళకి తెలియటం ఇష్టం ఉండదంటున్నారు నా చరేశ్వరుడు. మనం చెయ్యబేది చేశామని చెప్పుకుంటాం మనం. ఆ వంతిని ఎవడో కడితే మేమే కట్టామంటాం, ఆ రోడ్డు ఎవడో వేస్తే మేమే వేసామంటాం, ఏంటో తెలియదు మనకి. ఆ సూర్యుడు మా వల్ల ఉదయిస్తున్నాడంటాం, నేను చచ్చిపోతే సూర్యుడు ఉదయించడమే ఆగిపోతాడేమో అనుకోవటం. నిర్మలమైన మనస్సు ఉన్న వాళ్ళు, నిర్మలమైన హృదయం కలవాళ్ళు, అసలు వాళ్ళకి నేనని వాడకమే తగ్గిపోతుంది. మనం నేను వాడకమే తగ్గిపోతుంది వాళ్ళకి. రమణ మహర్షి ఇల్లు విడిచిపెట్టి బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు నేను బయటకు వెళుతున్నాను లేదు, ఇది బయటకు పోతున్నాను, ఇది అంటే శరీరం. నేను బయటికి నేను అనే మాట అక్కడ వాడలేదైనా, ఏం చేస్తే అప్పటికైనా జ్ఞానోదయమైంది, ఇది బయటకు పోతాను. దీని ద్వారా ఈశ్వరుడు ఏదో సత్కార్యం చేయించాలనుకున్నాడు, బయటకు పోతాం. దీనికోసం దుఃఖపడకండి, దీనికోసం వెతకండి, దీనికోసం దుఃఖించకండి. ఈ శరీరం కోసం దుఃఖించకండి. ఈశ్వరుడు ఏదో మంచి పని, శరీరం ద్వారా ఏదో మంచి పని చేయించడానికి ఎవడు ఈశ్వరుడు తీసుకెళ్తున్నాడటండి, మంచి పని చేయడానికి. ఈ శరీరం కోసం దుఃఖించకండి, దీనికోసం వెతకండి, దీనికోసం విలపించకండి. ఈ కట్టి కోసం విలపించవద్దు, ఈ కట్టి కోసం దుఃఖపడవద్దు. ఏం చేసా, ఈ కత్తి కోసం మీరు బాధపడకండి. ఈ కట్టె ఓ సత్కార్యం చేయటానికి వెళుతుంది బయటికి. ఈ కట్టెని ఈ కట్టె ద్వారా ఓ సత్కార్యం చేయించడానికి ఈశ్వరుడు తీసుకుపోతున్నాడు. ఎలా తీసుకుపోతున్నాడంటే, ఒక మహానదిలో నదికి వరద వచ్చినప్పుడు ఆ వరద యొక్క వేగంలో గడ్డి పొరకి ఎంత వేగంగా కొట్టుకుపోతున్నా అంత వేగంగా తీసుకుపోతున్నాడు. అయితే ఆ మూడు పురాల్లోంచి ఒకటి దేహం, రెండు మనస్సు, మూడు అహంభావన, అజ్ఞానం, అవిద్య, ఈ మూడాటిలోంచి బయటపడచ్చనే శాంతి. ఆవిడ అంటే ఏదో అడ్డు, ఏ అడ్డు వస్తున్నాయి, ఇదేంటో తెలియటం లేదు. ఒకవేళ అడ్డు వచ్చింది ఏదైనా తెలిసి నన్నయంతో నేను తీసుకో పక్కన పెట్టే శక్తి నాకు లేదు. అంటే ఒకసారి మనకు ఆ సాధనలో, అంటే మనకి బ్రాహ్మీ స్థితి పొందడానికి ఏ కొన్ని అవరోధాలు ఉంటాయి కదా, బుద్ధిలో దోషాలు ఉంటాయి. ఆ దోషాలు పోగొట్టడానికి మన గురువు మంత్రుడు ఆడుకుంటూ ఉంటాడు. అదే చలంగారు అంట, నువ్వు రావు నన్ను పోనేవు, నన్ను ఒళ్ళోకి తీసుకోవు, నేను నాకు పోదామంటే నన్ను పోనేవు, నన్ను ఒళ్ళోకి తీసుకోలేకపోవు, నీ గొడవ నాకెందుకు, నన్ను పోదామంటే పోనేవు, నలిపేస్తాను, తలుపు సంది మధ్యన పెట్టి నలిపేస్తున్నాను, ఇదేం గురువు అయ్యా, నువ్వు రావు నన్ను పోనేవు. మరల్చి మత్తెక్కించి స్వప్నాలతో లాలించి మధుర గానాలతో ఊగించి ప్రపంచానికి వెర్జునగా చేసావు భగవాన్. పోనాడు ఎక్కడికి పోయాడు, ఆడుకోవడం ఎందుకంటే మళ్ళీ స్వప్నంలోకి వస్తూ ఉంటావు, నన్ను మర్చిపోయావని అడుగుతావు. నేను పూర్తిగా మర్చిపోదామంటే మర్చిపోనేవు, పోయి నన్ను వదిలేసి నువ్వు పోతావంటే పోవు, నలిపేస్తున్నావు. ఎందుకు ఆ బుద్ధిలో ఉన్న దోషాలు పోవటానికి ఆ ఘర్షణలో నీవు రావు నన్ను పోనేవు. మరల్చి మత్తెక్కించి ఒకసారి ఆనందాన్ని ఇస్తాం. మత్తెక్కి సారా తాగిన వాడికి ఎంత మత్తు వచ్చేస్తుందో, అంత శాంతిని, అంత ఆనందాన్ని నన్ను నెత్తి మీద కురిపించి మత్తు కలిగజేస్తున్నావా. ఒకసారి నా చెయ్యి విడిచిపెట్టి ఎక్కడికైనా పోయావా, నన్ను మరిచిపోయావా, నాకు చెయ్యి విడిచిపెట్టి ఎక్కడికైనా పోయావని ఒక్కోసారి అనిపిస్తుంది. ఒక్కోసారి ఏమో ఆనందుడు సారా తాగిన వాడికి ఎంత మత్తు వస్తుందో అంత మత్తులో ఊగిస్తున్నావు. ఎక్కడికి పోయాడు ఈ మధ్యన స్వప్నంలో కడిగి, ఈ మధ్యన స్వప్నంలో కడ కనిపించడం మానేసాడు అనుకుంటే మళ్ళీ స్వప్నంలో దర్శిస్తావు, కనిపిస్తావు, ఏదో బోధిస్తావు. చూసుకుంటే అలా జరగనివ్వు, నీకు నాకు సంబంధం, నీ పనేది నువ్వు చూసుకో, నా పనేది నేను చూసుకుంటానంటే అలా పోనివ్వు. నువ్వు మింగినా పర్లేదు, ఊసేసినా పర్లేదు, మింగా ఊసేయు. ఆశ గురించి భర్తృహరి చెప్తాడు, ఆ మనిషి యొక్క ఆశ గురించి భర్తృహరి ఒక శ్లోకంలో చెప్తాడు. పాపేమో అంటే మనం ఇంకో గంటలో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా ఇంకా ఏదో ఇంకా ఆశగా ఉంటాం మనం చెప్పడం, ఇంకో గంటలో ప్రాణం పోతుంది అనుకుంటే ఇంకేదో ఇంకేదో ఆశగా ఉంటామని అని చెప్పడం కోసం భక్తి గారు ఏం చెప్పారంటే పాపేమో కప్పలు మింగుతున్నట్టుంది, పాము కప్పలు మింగి కప్పేమో నోరు తెరుచుకుంటున్నా ఏగలు వస్తే నిమిదామని జీవకోట అంత ఇంచి అంటాడు భక్తులు గారు. పాముమో కప్పలు మింగుతుంది, ఆ కప్ప కూడా నోరు తెరిచి ఉంటుంది, ఈ లోపల ఎగలే వస్తే ఎగలను పట్టేద్దామని మనిషి యొక్క ఆశ ఎట్టు వండుతాను. ఇదేమో కప్పలు మింగితే కప్ప ఏగలు మింగటానికి అచ్చి వస్తుంది అని అంటే మానవ స్వభావం ఏంటంటే ఆశ ఎలా ఉంటుంది, ఆ 10 నిమిషాల్లో చచ్చిపోయాడు కూడా ఆశ పీడిస్తుందని. నువ్వు రావు నన్నే పోనేవు, పోయి నా దారి నేను చూసుకుంటానంటే వెళ్ళినవు, నువ్వు రావు నన్ను పోనేవు, మరల్చి మత్యక్కించి స్వప్నాలతో లాలించి మధుర గానాలతో ఊగించి. ఒకసారి నీ దయ ఎలా వస్తుంది, ఊపిరి సలపనేవు, అది ఊపిరి సలపదు, ఆక్సిజన్ దగ్గర పెట్టుకోవాలనిపిస్తుంది అది ఊపిరి సలపదు. ఆ భక్తి లేనప్పుడు ఇలా నొక్కుకోవటం ఉండదు, ఇలా నొక్కుకోవటం కుడి చేస్తాడు గాలి పీల్చే దాని ప్రాణాయం మీద నేర్పుతాడు. ఇప్పుడు యోగా క్లాసులు వస్తున్నాయండి, ఏ ముక్క ఏమి తప్పు చేసిందన్న పాపం, ఆ ముక్క నలిపేయటం ఇలా పట్టుకుని ఆ ముక్క ఏమైనా తప్పు చేసిందండి. ఈ యోగా క్లాసులకు నన్ను కూడా రమ్మంటున్నారు, బాబు నేను ముక్కుని పిండలేనని చెబుతున్నాను, ముక్కు పిండేస్తున్నారండి, ఇలా నొక్కేస్తారని దీంతో గాలి తీసుకుని ఈ పక్కన ఇది నొక్కేస్తారని ఇది నొక్కేసి దీని మీద ప్రాణాయామం నేర్పుతున్నారు. ఇందులో ప్రాణాయామం మంచిది, నేర్చుకుంటే నేర్చుకోండి, మరి ముక్క ఏం తప్పు చేసిందండి, ముక్క ఏం చేస్తుంది మనకి ఏమైనా చెడ్డ చేస్తుందని ముక్కు ఈ పక్కన నొక్కేయటండి, ఈ పక్కన నొక్కేసి లోపలికి లాక్కొని అంటాం, మళ్ళీ వదిలేసి ఇలా నొక్కేయటండి, ఆ ముక్కు శుభ్రంగా వెళ్ళిపోచ్చేస్తాను, శుభ్రం నొక్కేస్తున్నారండి ముక్కుని. అది భక్తి లేనప్పుడు ఆ ముక్కు ఏం చేస్తున్నాను మనం, అది భక్తి ఉన్నాడు ప్రాణాయామం చెడ్డదని కాదు మంచిదే, భక్తి ఉన్నాడు ప్రాణాయామం అక్కర్లేదండి, అసలు భక్తి లేని మనం ఇది తెప్పాలండి. ముక్కేమన్నా మన చెడ్డ మన ఏమైనా బాధపడుతుందా ముక్కు, యోగా క్లాసులు అని చెప్పడం ఏది నేర్పుతున్నారు, నీ గాలి ఏది లోపల తీసుకోవడం బయటికి ఇడిచిపెట్టండి, ఎలా లోపల నిలబెట్టమంటారు, నేను చెప్పాను కుంభకం అండి, నేను చెప్పే వరకు గాలి విడిచిపెట్టద్దు అంటారండి, గట్టిగా లోపల బలవంతంగా ఆపుకోమంటారండి. ఒకసారి ఇది భగవాన్ దగ్గరికి వచ్చాడండి ఒకడు, అప్పుడే ప్రాణాయామం నేర్చుకున్నాడు, ఈ యోగా క్లాస్కి వెళ్ళాడు నేర్చుకున్నాడు వచ్చాడండి, ఆ కుంభకం వాడు గాలి పీల్చుకున్నాడు, పీల్చుకున్న తర్వాత నేను చేపని నిలబెట్టాలని, తర్వాత ఈ స్లోగా ఇడిచిపెట్టే గాలి ఆడు ఇష్టం వచ్చేది ఇడిచిపెట్టకూడదు, నెమ్మదిగా ఇడిచిపెట్టాలని లోపల స్టోర్ చేసుకున్న గాలి. వాడు ఏమో కుంభకం లోపల గాలి పీల్చుకున్నాడు, కుంభకం అయిన తర్వాత కుంభకం నిలబెట్టలేకపోతున్నాడు, గాలి బయటకు వచ్చేస్తుందని. అప్పుడు భగవాన్ అన్నారండి, వీడు అన్నాడండి స్వామి స్వామి కుంభకం నిలబెట్టడం లేదు గాలి బయటకు వచ్చేస్తాను అన్నాడు భగవాన్ గారు, మొత్తం గాలి బయటకు వస్తే నీ దరిద్రం వదులుతుందన్నారు, మొత్తం గాలి బయటకు వస్తే నీ దరిద్రం వదులుతుంది, అప్పుడు వరకు నీ దరిద్రం వదలదు. ఏంటి సూర్యుడి ముందు ఎందుకని కిరసనాలు దీపాలు, అక్కడ సూర్యుడు ప్రకాశిస్తుంటే నా ఇష్టం మా కిరసనాలు ఉంది మేము దీపం వెలిగించుకుంటాం అంటే ఈ మాటలకు అర్థం ఏంటండి అసలు, అది ఎవరి దగ్గర కూర్చున్నాడు, ఒక మహాజ్ఞాని దగ్గర ఋషి కింద కూర్చున్నాడు, ఈ ముక్కులో గాలి ఏంటండి, అది ఇంటికాడ ఏడవాలని ఏడిస్తే ముక్కులో గాలి గొడవ. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు నీకు మీకు కృష్ణాలు దీపాలు ఎందుకు కృష్ణాలు దండిగండి, మీరు ఇంటికాడ వెలిగించుకొని దీపాలు అక్కడ ఎందుకు సూర్యుడు ఎదురుకుండా ఎందుకండి, ఏంటి అలా రాణి గారి ఇచ్చి పెట్టడం లేదంటే మనల్ని ఏదో అడ్డొస్తుంది, ఏదో అడ్డొస్తుంది, శాంతి దొరకటం లేదు, ఏదో అడ్డొస్తుంది అని తెలుస్తుంది, ఇంకోటి కూడా తెలుస్తుంది, అడ్డుని నేను తొలగించుకోలేని సంగతి, నా తెలివితోటి నేను తొలగించుకోలేని సంగతి కూడా తెలుస్తుంది అని భగవాన్ ఆగిందండి అక్కడికి. ఇప్పుడు వరకు ఆవిడ చెప్పింది ఎంతసేపు ఇవాళ మీటింగ్ అంతా ఆవిడ గడు, ఇలా అసలు భగవాన్ ఎంత రావలేదండి, అసలు భగవాన్ ఇవాళ అసలు స్టేజ్ మీదకి రాలేదండి, ఆవిడ రాణి వచ్చేసిందండి, భగవాన్ అసలు స్టేజ్ మీదకి రాలేదండి యాక్షన్కి, ఇంకా రాణి ఆగిందండి అప్పుడు. అది మనం కూడా ఏం చేయాలంటే ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తాండి పూర్తిగా మధ్యలో కనబడిపోకూడదండి, ఆవిడ చెప్పిందంతా భగవాన్ విన్నారు, అలా వినాలండి, ఆవిడ చెప్పిందంతా పూర్తిగా విన్నారండి భగవాన్, తర్వాత విన్నాక భగవాన్ పూర్తిగా విన్నారండి. కొన్ని నిమిషాలు ఆడు నోరు మూసేటప్పటికి నోరు తెరవలేదండి. చూడండి సీన్ చూడండి, ఆవిడ చెప్పి ఆగిందండి. ఇదంటే ఇది బుడబుడబుడ ఏదో ఈయన మాట్లాడలేదండి. ఆవిడ చెప్పి ఆగిపోయిందండి. మళ్ళీ వెంటనే టకటకట ఏదో స్పీడ్గా మాట్లాడేయటం లేదు. ఎవరండి? భగవాన్ మాట్లాడలేదండి. సైలెన్స్. ఆవిడ చెప్పి ఆగిపోయిందండి. సైలెన్స్. అలా మౌనానికంటే గొప్ప స్థితి లేదండి. మౌనం బంగారం. మాటలు వెండి. స్పీచ్ ఇస్ సిల్వర్, సైలెన్స్ ఇస్ గోల్డ్. ఎక్కడ ఊహలు లేవు, ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ సంకల్పాలు లేవు, అక్కడ ఉండేది మౌనం. భగవాన్ దగ్గర కూడా వచ్చి అంటాడండి, ఏమైనా చచ్చిపోయిన తర్వాత ఏమవుతాను, నా పూర్వజన్మలు ఎవడున్నాడు, ఒకవేళ నా కర్మ బాగోలేదేమో, లేకపోతే ఇదేదో అంటారు చూడండి, నా కాలం బాగోలేదేమో, లేకపోతే నాకు శనిగాడి పట్టుకున్నాడేమో, లేదా ఏదో అంటారు కదండి, శనిగ్రహాలు గొడవ జాతకాలు ఇవన్నీ అంటారు కదండి, ఆడి పట్టుకున్నాడేమో, ఈడి పట్టుకున్నాడేమో, వచ్చే జన్మలో నేనేమవుతాను, పూర్వజన్మలో ఎక్కడున్నాను, ఏం చేస్తాను, నా విధి బాగోలేదేమో, నా తల రాత బాగోలేదేమో, ఇలాగ అంటే భగవాన్ చెప్పిందంటే విని అన్నారండి. ఈ గొడవలన్నీ గాఢ నిద్రలో ఎక్కడికి వెళ్ళిపోయినాయి అన్నారు. ఒక్క మాట చాలండి, మనకి ముగించేస్తున్నానండి. ఇంకా ఎంత వండర్ఫుల్, ఇంకెందుకు టీచర్గా నీకు, ఇప్పుడు నువ్వు చాలా గొడవలు చెప్పావు, గాఢ నిద్రలో నువ్వు ఉన్నావా లేదా, నువ్వు ఉన్నావు, మరి ఈ గొడవలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఈ గొడవలన్నీ మనసులో ఉన్నాయి, ఇవేమి నువ్వు కాదు. ఇప్పుడు చాలా ప్రశ్నలు అడిగేసావు నన్ను, మరి ఇవన్నీ రాబోయే జన్మ ఎప్పుడు వస్తుంది, అదేం జన్మ ఏం వస్తుంది, అప్పుడేం చేస్తే, ఇవన్నీ మరి గాఢ నిద్రలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి, గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఇవన్నీ మనసులో ఉన్నాయి, మనసును తీసి పక్కన పెట్టి చేయమని లేదు. నన్ను 90 ప్రశ్నలు అడిగావు నువ్వు, ఇవన్నీ గాఢ నిద్రలో ఎక్కడికి వెళ్ళిపోయింది, నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు లేదా, ఉన్నావు, గాఢ నిద్రలో నేను లేనని ఎవరు చెప్పరు, ఉన్నావు, ఉన్నప్పుడు ఈ గొడవలో నేను వెళ్ళిపోయింది, నా పూర్వజన్మ, నా రాబోయే జన్మ ఎప్పుడు వస్తుంది, నా అదృష్టం ఎలా ఉంటుంది. ఇవన్నీ మరి నిద్దట్లో నీ రాబోయే జన్మ, అదృష్టం, దురదృష్టం ఆలోచిస్తుంది, ఇవన్నీ మనసు, ఇవన్నీ మనసుకు సంబంధించిన పెంట, ఈ పంట తీసుకో పక్కన పెట్టు. అదికే అండి, ఇది పెంట, కాకి రెట్ట, ఇది పెంట కాదు కాకి రెట్ట, తీసుకో పక్కన పెట్టండి. కాకి రెట్ట ఎక్కడ మనకు ఎదిరిపడిందంటే దానితో పేచి పెట్టుకుంటాం, చీపురు తీసుకో పక్కన పడేస్తాం, ఇది కాకి రెట్ట, దాన్ని పక్కన పెట్టండి. ఎవడైతే తన అహంకారాన్ని ఎవడైతే కాకి రెట్టలా చూడగలడో వాడు అందులోంచి బయటకు వస్తాడు. నీ అహంకారం నీకు బంగారంలా కనిపిస్తుంది, అందులోంచి నువ్వు బయటకు ఎలాగ వస్తావు. నా అహంకారం నాకు బంగారంలా కనిపిస్తాను, దాన్ని విడిచిపెడతాను, అది కాకి రెట్ట అనుకుంటే విడిచిపెడతాను. కాకి రెట్టి ఆవిడ జేబులో పెట్టుకోడు, బంగారం జేబులో పెట్టుకుంటాడు. కానీ నా అహంకారం నాకు బంగారంలా ఉంది కాబట్టి దాన్ని జేబులో పెట్టుకున్నాను నేను. నా అహంకారం అది కాకి రెట్టతోడు సమానం నాకు తెలిసినప్పుడు కదా తీసి చీపిలు పెట్టి దురిపా పక్కన పడేసేది. కొంతసేపు క్వైట్గా ఉన్నారు. కొంతమంది కలబడిపోతారు, మాట పూర్తిగా మాట్లాడకుండా మధ్యలో కలబడిపోతూ ఉంటారు. అలా మా చెప్పింది వాళ్ళు చెప్పేది విన్నాక మనం మాట్లాడాలి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అది ఇంకోటి, ఎదటోళ్ళు మాట్లాడుతుంటే అది అహంభావంతో మాట్లాడుతున్నారా, అవసరం మాట్లాడతారా, మనకు తెలుస్తూ ఉంటుంది. దానికి పెద్ద తలక మెదడక్కర్లేదు. వాళ్ళు గొప్పతనం వ్యక్తం చేసుకోవడానికి మాట్లాడుతున్నారా, లేకపోతే అవసరం ఉండి మాట్లాడుతున్నారా, అది లగ్జరీయే ఆ మాట మాట్లాడటం, లగ్జరీయా లేకపోతే నెసెసిటీయే. నువ్వు ఆ మాట లగ్జరీ కోసం మాట్లాడుతున్నావా, అవసరం ఉండి మాట్లాడుతున్నావా? నీటి వేరు, లగ్జరీ వేరు. భగవాన్ స్లోగా మౌనంగా ఉన్నారు కొంతసేపు. కొంతసేపు మౌనంగా ఉన్నారు. ఆవిడ ఎంత మధురంగా మాట్లాడిందో భగవాన్ కూడా అంత మధురంగా మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. ఆవిడ ఎంత మిఠాయిగా మాట్లాడిందో ఈయన కూడా మిఠాయిగానే మాట్లాడుతున్నారు. మాట మధురం, మాట మధురంగా. తర్వాత ఇంకోటి మనం మాట్లాడేటప్పుడు కూడా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కూడా అది మధురంగా ఉండాలి. వాళ్ళు నేర్చుకునేలా ఉండాలి కానీ వాళ్ళ గాయం తగిలిలా ఉండకూడదు. మనం సబ్జెక్ట్ ప్రజెంటేషన్ కూడా బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ కూడా, పూర్వం కాకినాడ కాలేజీలో మెడికల్ కాలేజీలో మెడికల్ స్టో ఒక లేడీ లెక్చరర్ ఉండదు, ఒక లేడీ లెక్చరర్, ఆ మెడికల్ కాలేజీ డాక్టర్ చెప్పి ఉండరు. ఎవడ చెప్పి సబ్జెక్ట్ మాట అటించండి, ఆ చెప్తుంటేనే మ్యూజిక్ వచ్చేది అని మెడిసిన్. ఒక లేడీ ప్రొఫెసరు కాకినాడ, పూర్వం కాకినాడ కాలేజీలో ఉండేదట ఆవిడ, ఆ స్టూ డాక్టర్ చెప్పడానికి చెప్తాడు, ఆవిడ చెప్పి సబ్జెక్ట్ అటించండి, ఆ మెడిసిన్ మీద మనకు ఇంట్రెస్ట్ అయ్యేలా చెప్పేది అది వదిలేయండి, అసలు ఆ మాటే మ్యూజిక్. ఆవిడ ఎముకల గురించి చెప్పనివ్వండి, కిడ్నీస్ గురించి చెప్పనివ్వండి, లివర్ గురించి చెప్పనివ్వండి, లంగ్స్ గురించి, మేజర్ ఆర్గన్స్ దేని గురించి చెప్పనివ్వండి, మాటే మ్యూజిక్. మెడిసిన్ ఇంకా నేర్చుకుందాం, ఇంకా నేర్చుకుందాం అని జిజ్ఞాస కలిగిందండి ఆవిడకి. అంటే తెలుసుకోవాలని, ఆ సబ్జెక్టును తెలుసుకోవాలని కాంక్ష కలిగేది. ఆ ప్రజెంటేషన్ అట్టిదిగా ఉండేది, ప్రజెంటేషను అట్టిదిగా ఉండేది. అట్టిదిగా ఉండాలంటే స్టూడెంట్స్ మీద ప్రేమ ఉండాలి, స్టూడెంట్స్ మీద ప్రేమ, వినేవాళ్ళ మీద ప్రేమ ఉండాలి. వినేవాళ్ళ మీద ప్రేమ లేకుండా, వినేవాళ్ళ మీద ఆప్యాయత లేకపోతే యాంత్రికంగా మాట్లాడదు. ఆ మాట మధురం. సీతమ్మను చూసి వస్తాడు ఎవడు అని చేస్తాం, సీతమ్మను చూచాను అనలేదు, చూచాను సీతమ్మని అంటాడు. సీతమ్మను చూచాను అని అనలేదు, ఆన్ చేస్తాము, చూచాను సీతమ్మని. ప్రజెంటేషన్ ఆ ప్రజ ముందు క్రియ చెప్పేశాడు. సీతమ్మను చూచాను అంటాం మనం, ఆంజేయసం అలా అనలేదు. మనం వెళ్ళామనుకోండి, సీతమ్మను చూచాను ఏ అంటాం రాముడి దగ్గర, ఆంజేయసం అలా చూచాను ఎవరిని సీతమ్మని. ముందు క్రియ చెప్పాడు, తర్వాత కర్త చెప్తున్నాడు. అంటే ఏంటి పెట్ట రాముడు పెట్టాడు బాబుకోండి, సీతమ్మని అంటాడు అనుకోండి, చూడొచ్చు చూడకపోవచ్చు, ముందు చూచానని చెప్పేశాడు. అంటే ప్రజెంటేషన్, బ్యూటిఫుల్ ప్రజెంటేషన్, ఆ వాక్యం యొక్క ప్రజెంటేషన్. ఆరవుతుంది, భగవాన్ ఎంటర్ అయితే ఇంకా ఈడు పట్టుకుంటాడు. వీడు భగవాన్ ఇప్పుడు స్టేజ్ మీద తీసుకొస్తాం అనుకోండి, ఈడు ఇడిచిపెట్టేవారు గంట సేపు. ఇవాళ రాణి గారే మనల్ని పట్టుకున్నారు, భగవాన్ పట్టుకోలేదు. ఇప్పుడు భగవాన్ స్టేజ్ మీద ఎంటర్ చేస్తాం అనుకోండి, మళ్ళీ ఈయన ఒక గంట రెండు గంటలు తినేస్తాడు. మనం ఇంటికాడ ఒంటరిగా కూర్చునండి, మీరు కూడా ఇంటికాడ ఉన్న భగవాన్ ఇప్పుడు స్టేజ్ మీదకి తీసుకురావద్దండి. భగవాన్ మీరు ఇంటికాడ ఒంటరిగా కూర్చుని, ఇదే రామనామం, అయితే మీ గురువు ఎవరైతే గురునామం, శివనామం లేదా కృష్ణనామం, ఎవరైతే వారు ఇంటికాడ ఒంటరిగా కూర్చుని నామాన్ని స్మరించుకోండి. స్మరించుకుంటే పవిత్రం అవుతాం. పది మందిలో కూర్చుని బడాయి మాటలు చెప్పకండి, ఒంటరిగా కూర్చుని ఇంట్లో ఏకాంత కూర్చుని రోజు కనీసం అరగంట గంట సాలిట్యూడ్. ప్రతి మనిషికి ఏకాంత భావం అవసరం కొంత. ఆ ఏకాంతంలో కూర్చున్నప్పుడు మనం క్వైట్గా కూల్గా ఉండి రామనామం కృష్ణనామం మీ ఇష్టం ఏదో నామం మనసులో స్మరించుకోండి. అది స్మరించుకోవటంలో ఆ దేవుడికి మరొక పేరే పవిత్రుడు, భగవంతుడికి మరొక పేరే పవిత్ర. ఆయనకి పవిత్రుడని ఎంత పేరు, ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన స్మరించుకోవడం మనం పవిత్రులం అవుతాం, ఆయన గురించి మాట్లాడుకోవటం వల్ల పవిత్రులం అవుతాం, ఆయన జ్ఞాపకం పెట్టుకోవడం వల్ల పవిత్రులం అవుతాం. ఆయన జ్ఞాపకం చాలు మనకి. భగవంతుడి యొక్క, భగవంతుని జ్ఞాపకం పెట్టుకున్నాం అనుకోండి పవిత్రులం అయిపోతాం, లేదా నామాన్ని స్మరించుకుంటాం అనుకోండి పవిత్రులం అవుతాం. అంటే నామం ఒంటరిగా కూర్చుని క్వైట్గా చేసుకోవాలి. ప్రతిరోజు ప్రతివాడు రోజుకు ఒక గంటకి ఏకాంత భావం అవసరం. ప్రతి వాడికి ఒక్క గంటనే ఏకాంత భావం అవసరం. మనకి ఏం పని లేదు, చెయ్యి కడుక్కున్నామంటే ఎవరొక ఇంటికి వెళ్ళి పడిపోతాం. కొంతమంది ఆ కంచం కూడా మళ్ళీ మధ్యాహ్నం కడుక్కుంటారు. చెయ్యి ఆరదు, ఎక్కడొక చెయ్యి భోజనం చేయటం, చెయ్యి కడుక్కోవడం తరవే ఎవరి ఇంటికి వెళ్ళి పడిపోవటం. అలా ఒక గంట ప్రతిరోజు గంట ఏకాంత భావం, ఏకాంతంగా ఉండి ఆ దైవ చింతన నామం స్మరించుకుంటా అంటే స్లోగా మనకు తెలియకుండా పవిత్రం, స్లోగా పవిత్రం అవుతూ ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ఇందులో రాజీ పట్టడానికి అవకాశం లేదు. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. రాజీ పట్టడానికి అవకాశం. లోపల బ్రహ్మము, లోపల బ్రహ్మము. అది ఎంత పవిత్రంగా ఉందో, అంత పవిత్రం మనం అయినప్పుడే అందరూ ఏకం అవుతాము. లోపల బ్రహ్మము ఎంత పవిత్రంగా ఉందో అది 100% ప్యూరిటీ. అలాగే 99% ప్యూరిటీ అయ్యామనుకోండి, ఇంకా 1% దోషం ఉందనుకోండి, అది కూడా పునర్జన్మ తీసుకొస్తుంది. అది ఎంత ఆ హృదయంలో ఉన్న బ్రహ్మము అంటే సత్తు. బ్రహ్మం అంటే సత్తు. ఏదైతే సత్తో అది చిత్తు, ఏదైతే చిత్తో అది ఆనందం. అది వేరు ఇది వేరు కాదు. ఏదైతే సత్తు అది చిత్తు, ఏదైతే చిత్తు అది ఆనందం. లోపల ఉన్న బ్రహ్మము ఎంత పవిత్రంగా ఉందో, అంత పవిత్రత మనకు కలిగినప్పుడే, పరమ పవిత్రులైనప్పుడే దాని తాలూకు అందులో ఐక్యం కావటం. మీరు ప్రార్థన చేసిన భగవాన్ అంటారు, నది ఎన్నో వంపులు తిరుగుతుంది, ఎన్ని వంపులు ఎన్ని వంపులు తిరుగుతుంది. మీరు ప్రార్థన చేసిన, జపం చేసిన, ధ్యానం చేసిన, శ్రవణం చేసిన, మననం చేసిన, యజ్ఞం చేసిన, యాగాలు చేసిన, అధ్యయనాలు చేసిన, స్వాధ్యాయాలు చేసిన, ప్రవచనాలు చెప్పిన, ఎన్ని చేసినా ఎన్ని చేసినా వీటి ప్రయోజనం ఒకటే, వీటి ప్రయోజనం ఒకటే, బ్రహ్మములు ఐక్యం అవటం. అది మర్చిపోకండి. వీటన్నిటి యొక్క ప్రయోజనం ఒకటే. నది ఎన్ని వంపులు తిరిగినా దాని ప్రయోజనం ఒకటే, సముద్రం ఐక్యం అవటం. అంచేత మనం ఆ వ్యక్తి భావన వల్ల మనం ఏదో ఉన్నాం అనుకుంటున్నాం. వ్యక్తి భావన వల్ల మన అహంకారం వల్ల మనం ఏదో ఉన్నాం అనుకుంటున్నాం. అంటే మీరు అన్ని మాట ద్వారానే కాదు, పని ద్వారా ఆరాధించండి. నోటి ద్వారానే కాదు, చెయ్యి ద్వారా కూడా ఆరాధించండి. రామ అయోధ్య టైంలో, రాము టైంలో రాముని మనం చూడటం కాదు, రాముడి చేత మనం చూడబడాలనుకున్నవారు. రాముణ్ణి మనం చూడటం కదా, ఎందుకంటే ఎరుచూపులియని రాముణ్ణి మనం చూడటం కదా, రాముడి చేత మనం చూడబడాలి. ఇంచేత ఆ చూపు జ్ఞానం. అదేంటది? అది జ్ఞానం, అది జ్ఞానం. అంచేత మనం ఎంతో సత్కర్మ ఆచరిస్తే కానీ, పూర్వజన్మలో ఏదో మన సత్కర్మను మనకు తెలుసో తెలియక చేసుంటాం. సత్కర్మ తెలిసి చేసినా ఫలితం వస్తుంది, సత్కర్మలో తెలియక చేసినా ఫలితం వస్తుంది. నిప్పుని తెలిసి ముట్టుకున్నా కాలుతుంది, తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుతుంది. అలాగే ఒక మంచి పని మనం తెలుసున్న చేసినా, తెలియకపోయిన తెలియకుండా చేసినా దాని ఫలితం మనకి ఉంటుంది. అది ఈశ్వరార్పణంగా చేస్తే దాని ఫలితం వస్తుంది, దాంతోపాటు జ్ఞానం కూడా వస్తుంది. అంచేది అరుణాచలేశ్వరుడు, నాకు సుజ్ఞానం ప్రసాదించు, నిజమైన జ్ఞానం ప్రసాదించు, ఆత్మజ్ఞానం ప్రసాదించు, ఆత్మజ్ఞానం ప్రసాదించు అని చెబుతూ అక్షర మర్మాల్లో భగవాన్ ఏమన్నారంటే, మళ్ళీ ఈ మాట మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి, మనం ఎక్కడెక్కడ మర్చిపోతూ ఉండాలి. ఏమన్నారంటే, మీరు ఎన్ని యోగాలు చేయండి, ప్రాణాయామం చేస్తూ చేయండి, వద్దంటున్నది. మీరు ఎన్ని యోగాలు చేయండి, ఎన్ని అభ్యాసాలు చేయండి, ఈ హృదయ మధ్యములో స్వయంగా ప్రకాశిస్తున్నాడు పరబ్రహ్మ. ఆయనకి సూర్యుడు వెలుతురు, చంద్రుడు యొక్క ఏం అక్కర్లేదు. వాళ్ళందరికీ వెలుతురు ఇచ్చినవాడు ఈయనే. చంద్రుడికి చల్లదనం ఇచ్చినవాడు, సూర్యుడికి వేడి ఇచ్చినవాడు, మీకు మధుర వాక్య ఇచ్చినవాడు, మీకు సౌందర్యం, మీకు ఐశ్వర్యం ఇచ్చినవాడు, మీకు తెలివి ఇచ్చినవాడు, మీకు చదువు ఇచ్చినవాడు, మీకు యశస్సు ఇచ్చినవాడు, అన్నీ ఆయనే, అన్నీ అన్నీ ఆయనే. మనం కోరదగిన వాడు ఆయనే. ఏమో మీ మీకెలా ఉంది కానీ నాకు ఆనందం వచ్చేస్తుంది. మనం కోరదగిన వాడు భగవంతుడు ఒక్కడేనటండి, ఇంకా కోరదగింది ఏమి లేదటండి. మనం కోరదగిన వాడు ఆయనే, మనం కోరదగిన వాడు ఆయనే, మనం కోరింది ఇవ్వటానికి అర్హుడు కూడా ఆయనే. మనం కోరదగిన వాడు ఆయనట్టండి. మనం కోరదగిన వాడు ఆయనే. ఒకవేళ మనం కోరింది ఇవ్వగల శక్తి ఉన్నవాడు ఆయనే. కోరదగిన వాడు ఆయన. మనం ఏదైనా కోరుకుంటే నెరవేర్చడానికి సమర్థుడు ఆయనే. కోరదగిన వాడు ఆయన. మన కోరికలు నెరవేర్చడానికి కూడా దక్షత సమర్థుడైన వాడు ఆయనే. వాడే పరమేశ్వరుడు. ఈజ్ డిజైరబుల్. మన సృష్టిలో ఏదైనా కోరదగింది ఉంటే ఆయన ఒక్కడే. ఆయన తప్పించి ఏముంది? ఏదో ఉందనుకుంటున్నాం, ఏమీ లేదు. కోరదగిన వాడు ఆయనే. రెండు కూడా ఆయనే. కోరదగిన వాడు ఆయనే. మనకి ఏదైనా కోరుకుంటే నెరవేర్చేవాడు కూడా ఆయనే. రెండు అది ఆయనే, ఇది ఈయనే. అది ఆయన, ఇది ఆయనే. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. అదే బ్రహ్మం, అదే నారాయణుడు. అదే బ్రహ్మం, అదే నారాయణుడు. అది లేని కాలం లేదు, అది లేని ప్రాంతం లేదు, అది లేని దేశం లేదు. అన్ని కాలాల్లోనే ఆయన ఉన్నాడు. మనం ఈ భూమి మీదకి రాకముందు ఉన్నాడు. పంచభూతాలు రాకముందు ఉన్నాయి. సృష్టి లేనప్పుడు ఉన్నాడు, సృష్టి ఉన్నప్పుడు ఉన్నాడు, సృష్టి సంహారం అయిపోయిన తర్వాత కూడా ఉంటాడు. వాడే నారాయణుడు. ఇక్కడ మాట చెప్తాం, ఉంచుకోండి. మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. తపా పని చేయకండి. తపా పని పోస్ట్ మ్యాన్ చూసుకుంటాడు మనకెందుకు. తపా పని చేయకండి. ఇక్కడ ఉన్నాడు చైతన్య శివుడు. హృదయ మధ్యంలో ఉన్నాడు నారాయణుడు. చైతన్యంగా ఉన్నాడు, పరబ్రహ్మగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. వాడి యొక్క గుర్తింపు లేకుండా, అంటే ఈ శరీరము, ఈ శరీరము నేననే భావన మన అందరికీ ఉంది కదా. ఈ శరీరము నేననే భావన మనకుంది. అంటే ఈ శరీరం చనిపోయినప్పుడు మనం చనిపోతున్నాం అనుకుంటున్నాం కదా, అనుకుంటున్నాం. నేననేప్పటికి ఈ శరీరం ఎలాగైతే వస్తుంది? ఈ శరీరంతో తాదాప్యం మనకు ఎలా వస్తుందో శరీరంతో. మిమ్మల్ని ఎవరైనా నిందిస్తే మీకు మీ మనస్సుతో తాదాప్యం ఎలా? మిమ్మల్ని ఎవరైనా మీకు స్తుతిస్తారనుకోండి, నిందిస్తారనుకోండి, స్తుతించినప్పుడు ఉద్రేకం, నిందించినప్పుడు బెంగాల్, అది చింత ఎలాగ వస్తుందో. ఏం చేస్తే మీ మనస్సుతో తాదాప్యం వల్ల ఏమండి? మీరు ఇప్పుడు దేహంతో తాదాప్యం మీకు ఎలా ఉందో మనస్సుతో తాదాప్యం ఇక్కడ హృదయంలో ఉన్న నారాయణుడు, చావులేని సత్పదార్థం. ఆ బ్రహ్మముతోటి మీకు తాదాత్యం వచ్చే వరకు మీకు శాంతి లేదు, కాంతి లేదు. ఏమంటే మీరు కోటి, ఇక్కడ ఇది ఒక్కటే విని వెళ్ళిపోండి. మీరు కోటి జన్మలు ఎత్తున్నా ఇక్కడ భగవాన్ చెప్పింది ఫైనల్, సుప్రీం, అల్టిమేట్, ఫుల్ బెయిన్ జడ్జిమెంట్ ఇది. మీరు కోటి జన్మలు ఎత్తున్నా, మీరు కోటి జన్మలు ఎత్తున్నా యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఎన్నో 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 చేసేసారనుకోండి, నిజంగా చేసేసారంటే అబద్ధం అబద్ధంగా కాదు, ఇలా కాదు, అలా కాదు, నిజంగా చేసేసారనుకోండి, అన్ని పనులు గొప్ప పనులు నిజంగా చేసేసారనుకోండి. కానీ ఇక్కడ ఉన్న నారాయణుడు, వాడి తాలూకు మనకు ఎరుక లేకపోతే, వాడి తాలూకు జ్ఞానం మనకు రాకపోతే, వాడి తాలూకు అనుభవం మనకు లేకపోతే ఏ జీవుణ్ణి ఏ జన్మలో కూడా దుఃఖం విడిచిపెట్టదు. వాడి దుఃఖంలోంచి బయటకు రాలేడు. ఇది ఫైనల్, ఇది అల్టిమేట్, ఇది ఫుడ్ బెంచ్ జడ్జిమెంట్. నారాయణ, నారాయణ, నారాయణ. ఇది ఎవరు రియల్ హోమ్? వాడే మన ఇల్లు, వాడే మన స్వస్థలం, వాడే మన నిజమైన ఇల్లు, వాడే మన స్థానం. ఇది ఒక రియల్ హోమ్, ఇది ఒక రియల్ సపోర్ట్. ఈ ప్రపంచంలో జనం అందరూ వదిలేసి పారిపోయిన వాడు మనల్ని విడిచిపెట్టడు. ఇది ఒక ఫాదర్, ఇది ఒక మదర్, ఇది ఒక సపోర్ట్, ఇది ఒక రియల్ హోమ్. ఈ జనాలకి ఏంటండి, పచ్చగా ఉంటే కూడా ఉంటారు, మనం కొంచెం ఎండిపోతే పారిపోతారు. ఈ జనాలకి ఏంటండి, జనాలకు ఈజ్ అవర్ ఫ్రెండ్, ఈజ్ అవర్ మదర్, ఈజ్ అవర్ ఫాదర్, ఈజ్ అవర్ రిలేటివ్, ఈజ్ అవర్ రియల్ హోమ్. అంటే సృష్టి అంతా, ఈ లోకంలో ఉన్న జనాలందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా మనల్ని ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా మన శ్రేయస్సు కోరేవాడు వాడొక్కడ మాత్రమే. వాడే మోక్షదాత, వాడే శాంతిదాత, వాడే కాంతిదాత, వాడే జ్ఞానదాత. ఇది రియల్ హోమ్, ఇది నారాయణ, అడే నారాయణుడు. ఓ అర్జున, నీ మనసు ఆడినట్టు శాస్త్రం ఆడదు. నీ మనస్సు ఆడుతుందని శాస్త్రం ఆడదు. శాస్త్రంలో చెప్పి దానికి అనుగుణంగా నీ మనస్సును తీర్చిదిద్దుకో. నీ మనస్సు గంతు వేస్తుందని శాస్త్రం గంతు లేదు. నీ మనస్సుకు అనుగుణంగా వాక్యం తిరగదు. ఆ వాక్యానికి అనుగుణంగా నీ మనస్సును తిప్పుకో. వాక్యం ముగించేప్పుడు ఇంకో వాక్యం 90 ప్రశ్నలు అడిగాడు భగవాన్. గోళ 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 గోళ, ఈ గోళ అంతా నేను ఎద్దట్లేమైంది అన్నాడు భగవాన్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇంత గోళ నేను ఎద్దట్లే ఎక్కడికి వెళ్ళిపోయింది. నిద్దట్లో నేను లేనంటావేమో, నిద్దట్లో కూడా నువ్వు ఉన్నావు కదా, మరి ఈ గోళ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ గోళ అంతా మనసులో ఉంది. మనసును తీసుకో, పక్కన పెట్టి అది కాకి రెట్ట. రాణి ఎలా మాట్లాదిరంగా మాట్లాడుతోంది, మృదువుగా మాట్లాడుతోంది, స్థిరంగా మాట్లాడుతోంది. ఓ అంటే మనం ఎలా మాట్లాడాలో కూడా అక్కడ చెప్పేశాడు రైటరు. అసలు భగవాన్ రా ఏడంతా రాణి కూడా మనకి భగవాన్ వదిలేసాం మనం. భగవాన్ అసలు స్టేజ్ మీదకి రానివ్వలేదు. శాంతి శాంతి శాంతి.